ஆத்மீக வந்தனர். ஆத்மக்கு பேசுகிறது ஆனால் அதில் ஏன் சொல்றேன்னு தெரியாது. அந்த பேச வேண்டியது దేహబుద్ధి వారికి బయట లేదు లోపలే. మీరు ఏదో పెద్ద తపస్సులు చేసేక్కర్లేదు. మీ మనస్సు, మీ మూట, మీ చేత అన్ని ఒక రకంగా ఉంటే మీకు అనేక సిద్ధులు కలుగుతాయి. కపటం లేకుండా ఉన్న మన మనస్సు ఎలా ఉందో, మనస్సు కనుగొనిన మాట, మాట కనుగొనేటువంటి చేత. ఎప్పుడు తపస్సులు జ్ఞానం పాండిత్యం అది విడిచిపెట్టండి. ఈ మూడు ఒక రకంగా ఉంటే ఆ మనుషులు అనేక సిద్ధులు కలుగుతారు. మీరు రోగాలు తగ్గించగలరు, కొద్ది మంది మీ శాంతిని ఇవ్వగలరు, అనేక మందికి మీరు సుఖం ఇవ్వగలరు. ఈ మూడు ఒకటిగా ఉంటే ఆ మనిషికి సిద్ధి కలుగుతుంది. ఏదో రకమైన సిద్ధి కలుగుతుంది అన్నమాట మనకి. ఈ మూడు ఒకటిగా ఉంటే సరిపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జ్ఞానం సంపాదించడం చాలా కష్టం అని చెప్పేవాడు, అలాగే చెప్తుంటారు కష్టం 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 అని. భూమి లేదు, అందరికీ డబ్బు ఉంటుంది, అందరికీ ధనం ఉండదు. మనుషులందరికీ ధనం ఉంటుంది, అందరికీ ధనం ఉండదు. అందరికీ పాండిత్యం ఉంటుంది, అందరికీ చదువు ఉంటుందని అందరికీ చదువు ఉండదు. అసలు ఈ జ్ఞానానికి డబ్బుకి సంబంధం లేదు, ఈ జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు. రామకృష్ణ పరమహంస గారికి చదువు ఉంది, అలాగే రంగమహర్షికి చదువు ఉంది. వాళ్ళకి మనకి బాహ్యంలో చూస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముంది బాహ్యంలో చదువు ఉంటాయి. అసలు ధనానికి, జ్ఞానానికి, చదువుకి, జ్ఞానానికి సంబంధం లేదు. అలాగే మీకు ధనం ఉండకూడదని చదువు ఉండకూడదని కాదు. అంటే మనకి ధనం లేదు కదా జ్ఞానం రాదు, చదువు లేదు కదా జ్ఞానం రాదని అటువంటి భ్రాంతి పడద్దు, అటువంటి ఊహించుకోవద్దు. అంటే ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నాకు జ్ఞానం కలగకపోతే నా హృదయంలో నా వస్తువు నాకు తెలియకపోవడం కారణం నాకు ధనం లేకపోవడంలో కాదు, చదువు లేకపోవడంలో కాదు, లేదా నా బంధువులు కారణం కాదు, నా అహంకారం ఒకటే కారణం. ఏమిటి జ్ఞాపకం ఉంచుకోండి, నా అహంకారం వల్ల నాకు జ్ఞానం కలగటం లేదు కానీ, నాకు డబ్బు లేకపోవటంలో కానీ, చదువు లేకపోవటంలో కానీ, లేదా నాకు బంధువులు సహకారం లేకపోవటంలో కానీ జ్ఞానం కలగకపోవడం కాదు. ఒక్క మీ అహంకారం ఇంటర్ఫీర్ అవ్వటం వల్ల మీ హృదయంలో ఉంటుంది అనంతమైన వస్తువు, ఆ చైతన్య వస్తువు అంతటా యాపించినటువంటి వస్తువు, చావుడైన వస్తువు. ఆ వస్తువు కనుక ఒక్కసారి మీ హృదయంలో ఉన్న వస్తువు ఒకసారి మీ జీవితంలో మీరు 100 సంవత్సరాలు జీవిస్తే అది పెరగడం కాకపోయినా, ఆ హృదయంలో ఉన్న వస్తువు ఒక కొన్ని క్షణాల కనుక మీరు స్ఫురిస్తే మీరు భయం పోతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయం కలుగుతాం, కారణం తెలియదు. ఆ భయం వల్ల ఏమొస్తుందంటే దుఃఖం వచ్చేస్తుంది మనిషికి. అసలు ముందు ఆ హృదయంలో చాలా ఉంది వస్తువు ఉంటుంది, హృదయంలో ఉంది దేహం శవం అవుతుంది. దేహం శవమైనా దేహంతో సంబంధం లేకుండా మీ హృదయంలో ఉన్న వస్తువు కొన్ని క్షణాలు అది మీకు పెరగినట్టుగా ఉండక్కర్లేదు, కొన్ని క్షణాలు కనుక అది స్ఫురిస్తే ముందు చావు భయం, బాహ్య కారణంగా సంసార కారణంగా ప్రకృతి కారణాలుగా బాహ్య కారణాలుగా వచ్చే ఏ రకమైన భయం సరే ముందు వెంటనే నాశిస్తుంది. ఆ లోపల ఉన్న సంతోషం ఏకంగా ఉంటుంది. ఈ చావు పుట్టుకులు, ఇతరులు, ఈ రాగద్వేషాలు, తర్వాత ఈ భయము, ఈ కోపము, ఇవన్నీ అహంకారానికే కానీ లోపల ఉన్న సంతోషకు ఏమీ సంబంధం లేదు. చావుకి పుట్టుకి దానికి ఏమి సంబంధం లేదు లోపల వస్తుంది. అది దానికి అది విజయం లేదు. నాకు రెండో వస్తువు ఉంటే మిమ్మల్ని చూస్తే నాకు భయం ఇస్తుంది, నన్ను చూస్తే నీకు భయం ఇస్తుంది. కానీ లోపల చైతన్యానికి మనకు రెండో వస్తువు లేదు. భయం రెండో వస్తున్నప్పుడు మనకు భయం వస్తుంది, కానీ రెండో వస్తువు లేదు ఏం భయం వస్తుంది, భయం లేదు. ఉదాహరణకి రమణ మహర్షి ఒక మాట చెప్పాడు అతను, వచ్చి ఒంటరిగా కూర్చుని స్వామి స్వామి అంటే ఆయన టీచింగ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అంటే మీకు అప్పటికప్పుడు ఇప్పుడు మమ్మల్ని నిప్పేస్తే అప్పటికప్పుడు నీళ్ళు వేస్తే వెంటనే ఆరిపోతుంది. ఇప్పుడు మనం నీళ్ళు పోసామనుకోండి, నిప్పండి, దాంతో నీళ్లు పోసామనుకోండి, ఇంకా దాంతో మీద ఆడదు. మీరు నీళ్లు పోసిన మరుక్షణంలో ఆరిపోతుంది. అందుకని ఇప్పుడు నీళ్లు పోయిన రేపు ఆరకాని నిప్పు చెప్పదు. అదే ఆయన టీచింగ్ పెట్టేది కదా, అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. వాయుదేవ సమస్య లేదు, అంత వండర్ఫుల్ టీచింగ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రధాన మహర్షి గారు ఒక గతం వచ్చి, నేను దొంగతనం వాడు చేశానండి అని అన్నాడు. నేను దొంగతనం చేశానండి, ఆ దొంగతనం చేశానని ఆ చేసిన జ్ఞాపించడం నాకు దుఃఖం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు భగవాన్ చెప్పిన టీచింగ్ వండర్ఫుల్ చూడండి. మామూలు ఆలోచన చేశారంటే మీరు గోదావరిలో మీరు లేకపోతే బంగారం కూడా మీరు కూడా మీరు గమదానం చేశారంటారు కదా, గోదావరి స్నానం చేశారని బంగారం కూడా స్నానం చేసుకుని అలా చెప్తారు. ఆయన టీచింగ్ ఉన్న ప్రత్యేకత కోసం చెప్తున్నాను. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు జనసానం చేశానంటున్నావు, నువ్వు ఎవరో చైతన్యం, ఎవరు చైతన్యం, చైతన్యం ఎప్పుడు జనసానం చేయగలరు, ఎవరు చైతన్యం, చైతన్యం ఎప్పుడు దొంగతనం చేయదు. కానీ ఇప్పుడు దొంగతనం చేశాను చేశాను అనుకుంటున్నాను చూసావు, ఆ చేశాను అనే తరం కదలికను ఎదురేస్తే ఏం ఎవరు చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకుని నేను దొంగతనం చేశాను చేశాను అంటున్నా కదా, తరం కదలదు. ఆ తరం కొస్తే నా తరం కదలికి ఎదురేస్తే ఇప్పుడు నీకు చాపేసి తెలుస్తున్నాడు. చేశాను చేశాను అంటున్నా కదా, అది ఎదురదు. ఏంటి ఎవరు చేతున్నాయి, చేతనం దొంగతనం చేయదు. నేను చేశాను చేశాను అనుకుంటున్నా, ఆ చేశాను అనే తలంపు నుండి ఎదురేస్తే అదే నిన్ను పీడించు బాధించను. ఇప్పుడే ఇక్కడే హీరోలు నావు, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నీకు శాంతి దొరుకు, నీ వర్గంలో నేను శాంతి జరుగుతుంది. నేను దొంగతనం చేశాను తలంపు, మీ రోజు నేను శాంతిని అడ్డుకుంటాను. ఆ తలంపు నీ ప్రయోజనం లేదు, మీ రోజు నేను శాంతి ఇప్పుడే ఇక్కడే అది నీ చేతికి, ఎప్పుడో కాదు. మామూలుగా అయితే మనం ఆగే ఆమె ఏదో పూజ స్నానం చేసే, ఈ ముందుగా పూజ స్నానం చేసే, ఆ మూర్తికి నమస్కారం పెట్టుకుని, ఈ మూర్తికి నమస్కారం పెట్టుకుని ఇలా చూసే చెప్తారు మామూలుగా. అందులో చెప్పాడు ఆ తలంపు ఎదురు ఏం లేదు, ఆ తలంపు ఎదురేస్తే మీరు నేను శాంతి ఇప్పుడు అప్పుడు ఇప్పుడే ఎప్పుడో కాదు. అది ఆ హీటింగ్లో ఉన్న ప్రత్యేకత చెప్పడం కోసం ఇది నేను విషయం చెప్తున్నాను. భగవాన్ చెప్తున్నారు, గురువు కాను ఒక ఈశ్వరుడు కాను నేను శరణాగతి కనుక పొందితే, అంటే అప్పుడు మనకి కృష్ణుడే వరించు, కృష్ణుడే మనకి వరించు అంటే ఆయన ప్రతి మనందరికి డౌటింగ్ ప్రామస్లు ఉంటారు, ప్రతిదానికి అనుమానం. ఈ అనుమానాలు ఈ సందేహాలు కృష్ణుడు గురువుకి ఎవరైతే శరణాగతి పొందాడో, ఈశ్వరుడికి ఎవరైతే శరణాగతి పొందాడో, ఈశ్వర జ్ఞానం గురువు జ్ఞానం చాలా మేలు కలగజేస్తుంది వాళ్ళకి సాధకం. గురువుని ధ్యానం చేసినా ఈశ్వరుని ధ్యానం చేసినా రెమెంబరెన్స్ సరిపోతుంది. ఈశ్వరుని మన రెమెంబరెన్స్లోకి పెట్టుకుంటే, గురువుని రెమెంబరెన్స్లో పెట్టుకుంటే అది చాలా విశేషంగా పనిచేస్తుంది. మీ సందేహాలు నశిస్తాయి. కొంతమంది మాట మాటకి సందేహిస్తారు, వారు మీ లోపంలో కానీ వారి శరీరం చనిపోయేవాడు పరలోకంలో ఉన్నా వారు సుఖపడతాను. మాట మాటకి సందేహించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నా పరలోకంలోకి వెళ్ళినా వాళ్ళు సుఖపడరు, వాళ్ళ మీ శాంతి దొరకదు అని భగవంతుడు కూడా గీతలు చెప్పాడు. అంటే మీకు శరణాగతి పైన పొందితే వెరీ ఈశ్వర, వెరీ ఈశ్వర భగవంతుడు మీ వాడు ఇక్కడ ఉన్నాడు, ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు ఈ మనసుకి అని ఒక విశ్వాసం. మీరు ఇంట్లో శరణాగతి చేస్తారని ఆ విశ్వాసం ఇంట్లో ఇప్పుడు శరణాగతి ఏం చేస్తారు, దేవుని ఈశ్వర ఈశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వారికి మీరు శరణాగతి కనుక చూస్తే మీకున్న సందేహాలన్నీ రిడ్యూస్ అయిపోతాయి, సందేహాలు తగ్గిపోతాయి, మీకున్న అశాంతి కూడా తగ్గిపోతుంది. అందుకే ఈశ్వరుని శరణాగతి పొందటం చాలా ముఖ్యం. ఆ శరణాగతి పొందటంలో మీకు శక్తి కలుగుతుంది. అది ఎవరికి ఈశ్వరుడికి శరణాగతి చేస్తున్నాడో వారికి శక్తి కలుగుతుంది. వారికి ఎప్పుడో అన్నాడు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి దర్శించాలన్న ముద్దు కూడా వారికి మీకు కలగదు. ఈశ్వరుడు శరణాగతి పొందిన వారికి భగవాన్ చెప్పుకుంటే మీకు అప్పుడు మీరు ఎప్పుడంటే అనుకున్న పనులు జరిగిపోతున్నటువంటి సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం కూడా అబద్ధమైన దానికి వస్తుంది. మీకు ఎప్పుడైనా దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఆ దుఃఖం ఎవరికి వస్తుంది, అసత్యమైన దానికి వస్తుంది. సంతోషం వచ్చేది అసత్యమైన దానికి, దుఃఖం వచ్చేది కూడా అసత్యమైన దానికి. అసలు బ్యాలెన్స్ ఎవరికి అసత్యమైన దానికి. ఈ చిన్న పాయింట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. తొందరలేదు అనేక అనేక లైఫ్ అంతా తరగతులే. మనిషి పుట్టిన మొదలు చనిపోయే వరకు అనేక తరంపులే. ఇది ఇంటిగా కూర్చున్నారని కూడా ఒకసారి మీకు సంతోషం ఇచ్చేస్తూ ఉంటుంది, ఒకసారి దుఃఖం వస్తూ ఉంటుంది. ఒకే రోజున మీరు వాచ్ చేయడం ఇప్పుడు ఇంటి కదా, మీకు ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, ఇష్టమైన తలంపు వచ్చేసింది దుఃఖం వచ్చేస్తుంది. ఒక గంటలో ఇది వచ్చేస్తుంది, అదే వచ్చేస్తుంది. అది తలంపే, ఇది తలంపు. ఇది అర్థం చేసుకోండి. మీరు ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. కానీ అది నిజం కాదు, ఇది నిజం కాదు, అది తలంపే, ఇది తలంపే. ఇది ఇక్కడ భగవాన్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే టీచింగ్ వండర్ఫుల్ టీచింగ్. ఇప్పుడు ఏముండే తలంపుతో వస్తున్నాయని ఒక భావన, ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అదొక భావన, అదొక తలంపు అంటే అంటే అది నిజం కాదు. ఆ నేనులే ఆ మొదటి తలంపుకి నేనున్న భావనకి ఇష్టమైన తలంపులు ఒకసారి వస్తాయి, ఇష్టమైన తలంపులు ఒకసారి వస్తాయి. ఇది ఇష్టమైన తలంపు వచ్చినా ఇష్టం లేని తలంపు వచ్చినా ఆ నేను మొదటి తలంపుతో అది కూడా ఒక తలంపే. నేను నేనంటాం చూశారు మనం, అది కూడా ఒక తలంపే. ఆ తలంపుతో ఇష్టమైన తలంపులు ఇష్టం లేని తలంపులు వస్తున్నాయి. ఈ రెండింటికి ఆధారంగా ఉన్న ఆ నేనుని తలంపు ఎవరు అని డైరెక్ట్ గా మీరు దాని విచారణలో పెట్టకపోతే, దానికన్నా మీకు ఎంక్వైరీ చేయకపోతే కోటి జన్మలు ఎత్తున జ్ఞానం రాదన్నారు.
ప్రెస్టేజ్ ఇందులో కుదరదు. ఒకసారి డైరెక్ట్ గా మీ తలంపని మీరు ఫేస్ చేయాలి. మీ నేనునే తలంపని మీ స్వంత సమస్య. సమాజం పరిష్కారం చేయదు, ప్రభుత్వం పరిష్కారం చేయదు. ఇది మీ స్వంత సమస్య కాబట్టి నువ్వే పరిష్కారం చేసుకోవాలి. మీ దుఃఖం ఎవరికి వస్తుంది, మీ సంతోషం ఎవరికి వస్తుంది? ఒకసారి పుణ్య పోతుంది, ఒకసారి పుణ్య పోతూ ఉంటాను. ఈ పుణ్య పోటీ ఎవరికి వస్తుంది, ఈ పుణ్య పోటీ ఎవరికి వస్తుంది? ఇవన్నీ ఆ నేననే భావనకి, ఆ నేననే తలంపుకి ఏమైనా వస్తున్నాయి. దాని కనుక నువ్వు పట్టుకోకపోతే అది సృష్టించిన గొడవల్లో పడిపోయి దాని కనుక మొదటి తలంపులుగా నువ్వు పట్టుకోకపోతే నువ్వు జ్ఞానం ఇచ్చే సమస్యలే. నువ్వు ఎంత చదువు అన్నా సరే, ఎంత పాండిత్యం అయినా సరే, ఎంత జ్ఞానం అయినా సరే, ఆ మొదటి తలంపు నీకు అడ్డేస్తాను. నీ హృదయంలో ఉంటుందా అమృత స్థితిని చూశాను. నీ హృదయంలో అమృత స్థితిని చేతిగా అందకుండా నీవెళ్తున్న మొదటి తలంపు నీకు అడ్డేస్తాను. ఆ విషయం నేను గుర్తించాలి. నేను ఒకవేళ ఎందుకో నేను అడిగి ఆ తలంపు, ఆ మొదటి తలంపు ఎవరు, నేను ఎవరు, నేను నేను ఏది మనలో నేను వ్యక్తం అవుతాను, మనలో ఏదో ఒకటి నేను కింద వ్యక్తం అవుతాను, ఆ నేను ఎవరు అని ఒక విచారణ చేయడానికి చెయ్యి. ఒకవేళ ఆ విచారణ చేయటానికి ఇది ఎంత మేకప్ కానీ ఎక్కువ నీకు రాకపోతే, అంటే కొంతమందికి జన్మాంతరం నుంచి ఒక మార్గానికి ఇష్టపడతారు. కొంతమంది జ్ఞాన మార్గం, కొంతమంది భక్తి మార్గం, కొంతమంది కర్మ మార్గం, కొంతమంది ధ్యాన మార్గం. ఆ పూర్వజన్మ సంస్కారం బట్టి ఒక దాంట్లో అట్రాక్ట్ అవుతారు. కానీ భగవంతుడు ఏ మార్గంలో ప్రయాణం చేశాను అభ్యంతరం లేదు, ఏ గురువును ఆరాధించాను అభ్యంతరం లేదు. కానీ పోగొట్టుకోవాల్సింది ఆ బాడీ బొమ్మని ఏదైతే నేను పరిమితం చేస్తుందో, ఈ ఉనికిని ఈ అస్తిత్వాన్ని ఏదైతే పరిమితం చేస్తుందో, ఆ నేను ఏ మార్గంలో ప్రయాణం చేశాను ఆ నేను కనుక నీకు పోగొట్టుకోకపోతే నీకు మోక్షం లేదు, పరమస్థితి లేదు, జ్ఞానం లేదు, నీ ఆనంద స్థితిని అందుకోలేదు. అయితే ఆ నేను జ్ఞాన మార్గం ద్వారా ప్రయాణం చేసి ఒక పోగొట్టుకునే శక్తి నీకు లేకపోతే శరణగతి చేయి. ఇది ఇక్కడ చెప్పింది. కొంతమంది విశ్వాసం సహజంగా పుట్టుకుతో వస్తుంది. అదే విశ్వాస కొత్తటికి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ భావం ఉన్న వాళ్ళకి ఈ శరణగతి మార్గం మంచిది. అది అంటే మీకు నువ్వు జైతం తామస్సు అయితే ఇంకోరు నిబంధనలు, ప్రతి విషయానికి అనుమానించే మనస్తత్వం లేకుంటే ఇంకోరు నిబంధనలు. అదే కాకుండా భగవంతుడు ఉన్నాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు ఉన్నవాడు ఒకడున్నాడు, ఓ కంట్రోలర్ ఒకడున్నాడు, నిన్నీ నన్ను సృష్టిని నియమించేవాడు ఒకడున్నాడు, ఈ ఫైవ్ ఎవిడెన్స్ని నియమించేవాడు ఒకడున్నాడు, వర్షం కురిపించేవాడు వర్షాన్ని పట్టుకునేవాడు ఆయన, వర్షం రాకుండా పట్టుకునేవాడు వర్షాన్ని కురిపించేవాడు, అది మనకి తెలియటం లేదు. అది వాడు ఒకడున్నాడు కంట్రోల్ ఒకడున్నాడు, ఎలిమెంట్స్ని కూడా ఫైవ్ ఎలిమెంట్స్ని వాడు కంట్రోల్ చేస్తుంటాడు అని వాడున్నాడు. వాడికి సంబంధత పొంది ఈశ్వరుడు ఎలా చెప్తే అలా చేస్తూ వాడు మనకి ఇష్టం వాడిపోయినా ఆయన ఇష్టం మన ఇష్టంగా చేసుకుని ఎవరైతే ప్రవర్తిస్తున్నాడో వాడికి ఈశ్వరుని స్వరూపాన్ని ఇస్తాడు. అది మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఈశ్వరుడు మీద విశ్వాసం ఉన్నాడు కొండలను కూడా కలపగలడం అని. పెద్ద పెద్ద కొండలను కూడా కలపగలడకు ఈశ్వరుడు మీద విశ్వాసం ఉన్నాడు. అది ఫెయిత్కి అటువంటి శక్తి ఉంది. అది ఈశ్వరుడు మీద మీకు నమ్మకం ఉంటే శరణగతి మార్గం మంచిది. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని ఏ రోజు ఆ రోజు అనుమానించే వాడికి విచారణ మార్గం మంచిది. ఉన్నాడు భగవంతుడు ఎవడు ఒకడు ఉన్నాడు అనేటువంటి పరం ఫెయిత్ కనుక మీకు ఉంటే ఇంకోటి మీద మీకు అక్కర్లేదు. శరణగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేయొచ్చు, అదే మీరు సంబంధిత అక్కర్లేదు. అంటే నువ్వు నెమ్మదిగా నువ్వు సరెండర్ అవ్వాలి. ఇది చిన్న రహస్యం ఉంది. నీకు ఒకసారి ఏదో కష్టం వచ్చేసినట్టు అనిపిస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడు, ఆ కష్టాన్ని ఆ కష్టంగా ఉంచడు. ఆ కష్టాన్ని ఏదో ఒక మంచి కోసం మిమ్మల్ని చెప్పడం కోసం ఆ కష్టాన్ని మీకు ఇచ్చాడని మీకు గ్రహిస్తే నేను గమ్యం. ఈ బాగా అర్థం చేసుకోండి. ఒకసారి మీకు ఏదో ఇరుకులో పెట్టినట్టు తలుపు సంఖ్యలో పెడితే తలుపు సంఖ్యలో పెడితే మనం నొక్కితే ఎలా ఉంటుంది మనకి. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడో నేను ఇరుకులో పెట్టినట్టు చూపిస్తాడు. ఉంటారా మీకు అనేక ఇంపు చేస్తాడు వాడు. అంటే పరిస్థితిలో నేను చివరికొచ్చాడు పరిణామాలు ఇరుకులో పెట్టడు. పరిణామంలో మీకు జ్ఞానం ఇవ్వడం కోసం ఒకసారి మనం ఇంట్లో పెట్టి ఉంచుతాడు. అది ఈశ్వరుడు యొక్క ప్లాన్, ఆ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక కంటే నువ్వు దేనికి అర్థం వచ్చంటే శరణగతి చంద్రగా మీకు వ్యాయామం అవుతుంది. అంటే బయటికి కనిపించే కష్టం మీరు ఏదైతే దాచడానికి మీకు కష్టంగా మీకు కనిపిస్తుందో ఆ కష్టం మళ్ళీ మీకు సుఖంగా శాంతిగా ఆనందంగా మారిపోతుంది. అది మీరు గ్రహించాలి. మీ కష్టమే మీకు దేశం అయిపోతుంది, చివరికి అదే వరం అయిపోతుంది మీకు. అది మీరు గ్రహించాలి. మొట్టమొదటిది మీ కష్టంగా మీకు కనిపిస్తుంది. అది ఈశ్వర ప్రణాళిక మీరు అర్థం చేసుకుంటున్నారు. అంటే జరిగేదంతా ఈశ్వర సంకల్పమే, అనుగుణంగా మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనం ఇలా చేతులు పోడించే ఈశ్వరుడు మాసపోడు, ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం అని ఎవరైతే ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని సొంతం చేసుకుంటున్నారో, ఈశ్వరుని ఇష్టాన్ని సొంతం చేసుకుంటున్నారో అప్పుడు నిజమైన నమస్కారం, అది నిజమైన నమస్కారం. నువ్వు బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుని సంకల్పం అంటే మనకి ఇష్టం లేదు చేరగించుకుంటాం అనుకుంది అని సంకల్పం ఏమి బాగలేదని అనుకునేది మన సంకల్పం జరిగే ఈశ్వర సంకల్పం. రమణమహర్షి బ్యూటిఫుల్ సెంటెన్ చెప్పారు. ఆయన చెప్పే మాటలు షాఫ్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, పొట్టి పుట్టిగా ఉంటాయి. మాటలు చాలా తక్కువ మాట్లాడతారు. అవసరం ఉందనుకుంటేనే మీరు ఏ మౌత్ ఓపెన్ చేస్తారు, లేదా మాట్లాడే సమస్య లేదని. ఏదైనా అవసరం ఉంది మాట మనం చెప్పాలన్నప్పుడే మౌత్ ఓపెన్ చేస్తారు, లేకపోతే మన కరకాయ గ్రౌండ్ వేసి పెట్టుకుని మాట్లాడరాను. అది తర్వాత ఆ మాటలు కూడా ఎలా ఉంటాయంటే షార్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. శాస్త్రం కూడా శాస్త్ర వాసన చేపల వాసన ఏమి ఉంటుంది, చాలా నీటిగా ఉంటుంది, చాలా నీటిగా ఉంటుంది. ఆ వాక్యం కూడా నీటిగా ఉంటుంది, తన ఆకర్షణంగా ఆయన చెప్పి ముందు మొక్కడు కదా. మీరు చెప్పిన ఆయన అనుభవం తీసుకెళ్తారు, కానీ చిక్షణ ఆధారపడి ఒక వాక్యం చెప్పరు. ఏ వేదం ఎలా ఉందో, ఉపనిషత్తులు ఎలా ఉందో అలాగే నేను చెప్పరు. ఆయన అనుభవంలో ఉన్నది, ఆయన అనుభవానికి స్పష్టంగా ఏదైతే ఆయన అనుభవంలో ఉందో, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నేను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, ఆయన అనుభవంలో విషయాన్ని తీసుకెళ్తారు. కానీ ఇంద్ర మొక్కలు నేను చెప్పరు, ఆయన ఎక్స్పీరియన్స్ నుండి తీసి చెప్తారు. ఒక మాట చెప్పారు, ఈ వాక్యం మీకు అర్థమైతే మీకు బండికి దుఃఖం ఉన్నప్పటికీ బండికి సుఖం కింద మారిపోతుంది. ప్రస్తుతం బండి సరిపడి గొడవబండి సరిపడి దుఃఖం ఉందనుకోండి, మీకు మీకు మళ్ళీ గొడవబండి దుఃఖం ఉంది సార్, గొడవబండి ఎంత దుఃఖ సుఖం వచ్చేస్తుంది, మీ దుఃఖం అంతా సుఖం కింద మారిపోతుంది. ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటాం. జరిగేదంటే ఈశ్వర సంకల్పించడం జరుగుతుంది, తెలియదు మీరు సార్ తెలియట్లేదు. జరిగేదంటే ఈశ్వర సంకల్పించడం జరుగుతుంది, మనకి తెలియట్లేదు. అది తెలుసుకోవటం విజ్ఞానం, దాని సపోరం చూడండి. మనం తెలియకపోయినా జరిగే అంశంతోనే మనకు తెలియట్లేదంటే ఆ ఈశ్వర సంకల్పం మనకి తెలియకపోవడంలో దుఃఖం వస్తుంది. ఈ బాగా అర్థం చేసుకోండి, మనం తెలియగలుగుతాం, తెలిసినా జరిగేది అదే, తెలియకపోయినా జరిగేది అదే. ఇది ఒక్క వాక్యం అర్థం చేసుకోండి, ఏం అక్కర్లేదు. జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, జరిగేదంతా ఈశ్వర సంకల్పమే. ఒకవేళ మనం తెలియగలుగుతాం జరిగేదంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతామని మనం తెలియదనుకోండి, తెలియకపోయినా అది జరిగింది అదే, తెలిసినా జరిగింది అదే. నీకు తెలియకపోతే దుఃఖం వస్తుంది, ఈశ్వర సంకల్పంతో జరుగుతామన్న సంగతి నీకు తెలిస్తే నీ దుఃఖం ఆడిపోతుంది. ఈ సింపుల్గా చెప్పారు ఒక వాక్యం. జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతామని మనం చెప్పేస్తున్నాం, భగవాన్ కూడా జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తామని భగవాన్ కూడా చెప్పారు, మనం చెప్పేస్తున్నాం. దానికి మనకు తేడా ఏమని చెప్పండి. ఇది మనం చెబుతున్నట్టు జరిగేదంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తాం, జరిగేదంటే ఈశ్వర సంకల్పం అది ఆయన చెప్తున్నాడు. మనకి ఆయనకి తేడా, ఆయన చెప్పి మాట ఆయన అనుభవంలో ఉంది. మనం చెప్పిన మాట మనకు అనుభవం లేదు, చెరకపోర్గలేదు, అది తేడా. అంతకంటే లేదు, ఆయన చెప్పి మాట లేదు, ఆయనకు అనుభవం లేదు, అక్కడ దుఃఖం ఆడిపోయింది. ఆ మాట మనమే చెబుతున్నాం, మనం కూడా తెలుసుకోవడమేం కాదు, మనం కూడా ఆ మాట చెబుతున్నాం. కానీ ఆ మాట నోటితో చెబుతున్నాం, కానీ మన నోటితో చెప్పిన మాట మనకు అనుభవం లేదు. ఏం లేదు, రోజు మీరు చెప్పేమంటే మనకు అనుభవంలో వచ్చిందనుకోండి, మనం కూడా ఖుషి అయిపోతాం. ఇంతే కదా సింపుల్ ఫార్ములా, ఒకటి విచారణ మార్గం, రెండు విచారణ బట్టి మార్గం. ఈ రెండు మార్గాల్లో మీకు ఏది ఇష్టమైతే అందరూ మీరు ప్రయాణం చేయొచ్చు. అంటే మీ మానసిక ప్రవృత్తికి ఏది ఇష్టమైతే అందరూ మీరు ప్రయాణం చేయొచ్చు. కానీ రెండు మార్గాల్లోనూ పాల్గొట్టుకోవలసినప్పటికీ ఎందుకో, మీరు ఆయుర్వేద మందు వాడినా, హోమియోపతి మందు వాడినా, ఇంగ్లీష్ మందు వాడినా పాల్గొట్టుకోవాల్సింది రోగం. ఏ మంది వాడినా అదేవిధంగా ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు పోగొట్టుకోవాల్సినది ఈ దోషాన్ని సరే ఇది పోగొట్టుకోవాలి. ఏ మార్గంలో ప్రయాణం చేసిన దాన్ని పోగొట్టుకోవాలి. ఎవరో నీకు అడ్డు కావటం లేదు, మీరు జ్ఞానం కలగటం కోసం ఎవరో అడ్డు కావటం లేదు, ఎవరో ఇంటర్వ్యూ కావటం లేదు. మీరు ఈ అమ్మగారికి జ్ఞానం కలగకుండా మేము అడ్డేస్తున్నాం, మేము అడ్డేస్తున్నాం, మేము అడ్డేస్తున్నాం, ఎవరు అడ్డు కావటం లేదు, పని పట్టుకుని అడ్డు కావటం లేదు. కానీ బయట వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది, మీ అహంకారం అడ్జస్తున్న సంగతి మీకు తెలియట్లేదు. కనీసం తెలుసుకోవడానికైనా భవిష్యత్తుని అందరిలోనూ పడుతుందమ్మా. మనకి పోగొట్టుకోవడం అంటే అటువంటి మన అహంకారమే మనకి జ్ఞానం పొందకుండా అడ్డేస్తామనే సంగతి తెలుసుకోవడానికి కూడా మేము అందరూ జన్మలు పట్టొచ్చు. ఎవరో ఇతరులు అడ్డేస్తున్నారని మీరు అనుకోకూడదు. మీ అహంకారం ఇతరులు రాకుండా చూసుకో. మనం చేపట్టు చేసే పనిలో, నోటితో మాట్లాడే మాటలో ఈ అహంకారం యొక్క ఇంటర్ఫీరెన్స్ కనుక లేకుండా చూసుకుంటే ఆ గుండెలు మీ పలకబడిపోతుంది. సంకల్పాన్ని విడిచిపెట్టమని కృష్ణుడు చెప్తున్నాడు. సంకల్పం లేకపోతే రోజు కలగలుగుతాయి. కనీసం మంచి నీళ్ళు తాగడానికైనా, నేను మంచి నీళ్ళు కావాలని తలంపు వచ్చిన తర్వాత కూడా మనం మంచి నీళ్ళు తెచ్చుకున్నాం. కాశీ వెళ్ళాలని అనుకున్న తర్వాత కూడా మనం కాశీ వెళ్తాము. అంటే అప్పుడు భగవన్ ఏం చెప్పారంటే కృష్ణుడి ఉద్దేశం అది కాదు. సంకల్పం అంటే స్వంతం చేసుకునే ప్రయత్నం చేయొద్దు అని. అంటే వస్తువులు ప్రపంచంలో నాకు వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులను వాడుకోవచ్చు. ఆ వస్తువులను వాడుకోవచ్చు, ఎవరి ఇంటికి వెళతాం మనం. కంచంలోనే అన్నం పెడతారు, ఆ కంచంలో అన్నం కొనవచ్చు. ఆ కంచాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయరు, అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, ప్రపంచంలో అనేక వస్తువులు. ఆ వస్తువులు వాడుకోవడం మంచి నీళ్ళు తాకూడదని కాదు, అన్నం నువ్వు చనిపోవడమే కాదు. కానీ ప్రపంచంలో ఏ వస్తువును కూడా నువ్వు అనుభవించవచ్చు, ఆ వస్తువును ఉపయోగించవచ్చు, కానీ దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం దాని అర్థం అది అన్నారట. ఆ వస్తువుని ఉపయోగించుకోవడం పొరపాటు కాదు, కనిపించే వస్తువుని అడిగి మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయటం. ఆ సొంతం చేసుకోవాలనే ప్రయత్నమే సంకల్పం. ప్రపంచంలో ఏ పదార్థమైనా సరే ఆ పదార్థాన్ని ఉపయోగించుకోవటంలో పొరపాటు లేదు, కానీ నా సొంతం చేసుకోవాలి ఆ వస్తువుని అనుకోవటంలో అది సంకల్పం, దాన్ని విడిచిపెట్టుకున్నాడు కృష్ణుడు అని చెప్పారు వివరంగా. అంటే మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక సంఘటనకి సంతోషం వస్తూ ఉంటుంది, ఒక సంఘటన మనకి దుఃఖం వస్తూ ఉంటుంది, మనకు ఒకసారి గౌరవం వస్తూ ఉంటుంది, ఒకసారి అలవరం వస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, ఒకసారి మనం అనుకున్నప్పుడు పొంది జరిగితే ఒకసారి మనకి జరగదు. అంటే నేను ఏది జరిగినా ఎలా జరిగినా అది ఈశ్వరుని సంకల్పం ప్రకారమే జరుగుతుంది కదా. ఏది ఇచ్చినా అనుగ్రహం, ఒకవేళ మీ జగన్ సుఖం వచ్చినా దేవుడు ఈశ్వరుని అనుగ్రహం, కష్టం వచ్చినా ఈశ్వరుని అనుగ్రహం, అది ఏది చేసినా ప్రసాదమే, ఏది చేసినా అనుగ్రహమే, నేను అనుకూలంగా జరిగిన ఈశ్వరుని అనుగ్రహమే, ప్రతికూలంగా జరిగిన ఈశ్వరుని అనుగ్రహమే అని నువ్వు కనుక ఆయన ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగిన అనుగ్రహం అని నీ మనసులో సమాధానం కనుక నీ కుదిరితే, నీ మనసు కనుక ఒక సాటిస్ఫాక్షన్ కనుక వస్తే, నీ మనసు కనుక సంతృప్తి కనుక వస్తే, నీ మనసులో కనుక సమాధానం కనుక నీ బుద్ధి కనుక సమాధానంగా ఏదైనా అనుగ్రహమైనటువంటి సమాధానం కనుక కుదిరితే నీ శరణాగతి కొంచెం కొంచెం పొందుతున్నట్టు గుర్తు అని. అంటే ఎప్పుడు శరణిగా చాలా కష్టం ఉంది, అంటే పరిపూర్ణమైన శరణాగతి మొట్టమొదటి చాలా కష్టం, కానీ ప్రాక్టీస్ చేయగా చూడాలి. ముందు ముందు పార్షియల్ సరెండర్ వస్తుంది, తర్వాత ప్రాక్టీస్ చేయగా చూడగా పూర్ణ శరణాగతి గురించి అర్హుడవుతాం. అంటే ఆ పూర్ణ శరణాగతి నిజమైన ప్రార్థన, అందరి వల్ల వెళ్ళను దేవుడు నాడు, కానీ సంకల్పానుసారంగా అంటే ప్రారంభ ఆ దేవుడు యొక్క ప్రారంభానుసారంగా యంత్రం దగ్గర నిర్మించిన మనిషి ఆ యంత్రాన్ని ఏది లేదు దిగుతాడు. ఈశ్వరుడు అందరి ఉపయోగాల్లోనూ ఏ గంట ఉంది ఏ గంట వెళ్ళిపోయి ఎక్కడ భోజనం తిడిపోయి కాఫీ తిడిపోయి అలా కాకుండా టెస్ట్ చేసుకున్నాడంట అందరి ఉపయోగాల్లో. ఒక క్షణం కూడా రోజు పెట్టి ఎక్కడికి వెళ్ళట్లు కాఫీ కలగట్లు భోజనానికి వెళ్ళట్లు వాడు అందరి ఉపయోగాల్లోనూ టెస్ట్ చేసుకున్నాడు. ఎలా ఉన్నాడటండి టెస్ట్ చేసుకున్నాడు, వాడు ఏం చేస్తాడు టెస్ట్ చేసుకుని సైలెంట్ గా పనిచేస్తాడు, స్లోగా పనిచేస్తాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి దమ్మలు చెప్తుంటే అది ఆ దేహాన్ని చెప్తూ ఉంటాడు. నేను శరీరం ఏమండి, నేను చాలా సమర్థుణ్ణి, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నాకు ఏకాగ్రత బాగుంది, అది ఎలా అనుకుంటుంటే విచారణ మార్గం ఎదుపుర భగవంతున్నారు భగవాన్. నేను తెలివితేటలు ఉన్నాయని నేను చెప్తానంటే నేను తెలివితేటలు లేదు నేనుంది చెప్తాను, నేను శరీరం వాడిని నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను ప్రతిభ ఉంటుంది నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావనుకో ఇలా అనుకున్న పద్ధతిలో విచారణ మార్గంలో ప్రయాణించి నీ శరీరవాడని ఎవరనుకుంటున్నాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు, ప్రజ్ఞవంతుని ఎవరైతే అనుకుంటున్నాడు, ఈ సమాజాన్ని ఉద్ధరించేస్తాను ఎవరైతే అనుకుంటున్నాడు ఆ నేను నువ్వు తెలుసుకో. విచారణ మార్గంలో వెళ్ళిపో, వెళ్ళిపో నీ మార్గంలో వెళ్ళిపో ఉంటా మాయస్ అంటే నీ మార్గంలో వెళ్ళిపో. అలా నేను తెలియనివాడు అనుకుంటే నేను తిరుగుతూ నేను ఎందుకంటాను, ఆ తెలియనివాడు ఎవడో లోపలని నేను తెలియనివాడు తెలియనివాడు ఎవడనుకుంటున్నాడు వాడిని బతుకుని దాన్ని బతుకో. అంటే విచారణ మార్గం నువ్వు ప్రయాణించే విచారణ మార్గం అంటే ఇంకో నగరంలో నువ్వు ప్రయాణం చేసుకో. అలా కాకుండా ఎవడో ఒకడు ఉన్నాడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఒక స్వామి ఒకడు ఉన్నాడు, నీ సొత్తు అంతా ఆయనదే, నాది నాది అనుకున్న సొత్తు అంతా కూడా ఆయనదే. అంటే నాది అనుకున్నది నీవు అనుకున్నది సొత్తు అంతా ఆయనదే, నీ సొత్తు నాది కాదు ఆయనదే. పరమేశ్వరుడు ఉన్నాడు, ఇంకే మనం బొమ్మలు మాత్రమే, ఆయన ఎటు ఆడిచ్చి ఎటు తిట్టి ఎక్కడ పూర్చేయాలి అక్కడ పూర్చేయాలి, అక్కడ నుంచేది అక్కడ నిలిచేవాడు. ఇదంతా ఆయన సంకల్పం భావన ప్రకారం జరుగుతుంది. ఎంతో మన అహంకారానికి శక్తి ఎక్కడది, నాకు నాకున్న తెలివితేటకున్న శక్తి ఏపాటిది, అంటే ఈశ్వరుడి శక్తి ఆయనదే, ప్రసాదం ఆయనదే, అంటే ఆయన సంకల్పం అని నీకు ఇదంటే నా తెలివితేటను బట్టి నేను ఇదంతా నిర్వర్తించడం అంటే నీవు మామూలుగా ఇంకో నగర్లో వెళ్ళిపో, విచారణ మార్గం వెళ్ళిపో. భగవంతుడి యొక్క తెలివి నా తెలివి ఏపాటిది, ఆయనకున్న శక్తి నీకు నా శక్తి ఏపాటిది అని అనుకుంటున్నప్పుడు శరణాగతి మార్గంలో ప్రయాణించు. నీ ఆరోగ్యం ఏదో మార్గంలో నువ్వు ప్రయాణించు. నువ్వు పగట్టుకోవలసినటువంటి అజ్ఞానమే, నువ్వు పగట్టుకోవలసింది అజ్ఞానమే. నా అహంకారం ఎందుకు పనికిరాదు, అహంకారం ఎందుకు పనికిరాదు, అహంకారం కంటే పెంట పోవడం లేదు. ఎందుకంటే పెంట చేరవేసుకుంటుంది నాలుగు బస్తాలు బాగుతుంది. అహంకారం వేలుకపోయేది వేలుకపోయేవారు అది ఇంకే పేచీలు పెట్టడానికి, ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి, సమాజంలో అశాంతి తీసుకురావడానికి పంట వస్తుంటే అహంకారం ఇంటికి పెంచరాదు. అది అంతకంటే పంట మీరు ఈ కలహాలకి మామూలుగా ఘర్షణకి ఎన్నికలకి ఎక్కువ అశాంతికి సమాజంలో కల్పించే అశాంతికి అహంకారమే కారణం. సమాజంలో ఎక్కువ పోల్చులు వస్తున్నట్టు దానికి కూడా అహంకారమే. అని ఈ అహంకారం ఏదైతే నేను నేను అనుకుంటున్నా అది ఇంటికి పనికి రాదు అనే విషయం మీకు అర్థం అవ్వాలి, అది స్ఫురించాలి, అప్పుడే మీకు శరణాగతి వస్తుంది. అదేదో అది ఏదో మనిషి వస్తుంది అదేదో ఉద్ధరణ చేస్తుందని అనుకుంటాడు ఏంటి సరే మీద ఎక్కడ తిరిగిపోయా అంటున్నారు కదా. నాహంకారం అనేది ఉద్ధరణ చేస్తుంది, నాహంకారం అని అండల మీద కూర్చోబడుతుంది, నాహంకారం అని బాగులు చేస్తుంది, నా అహంకారాన్ని అన్ని సాధించగలను అని అనుకుంటుంటే అది శరీరంగా తీరుతుంది. శరీరంగా తోరదు, అప్పుడు విచారణ మార్గం వెళ్ళిపో. ఈ అహంకారం ఎటుకు పనికి రాదు అనుకునేటువంటి నీ శరీరంగా తీరుతుంది. కొంతమంది ఈశ్వర సంకల్పం మీద గౌరవం ఉండదు, కానీ అహంకారం తగ్గుతుంటే మనకు ఈశ్వర సంకల్పం మీద వాడికి గౌరవం కుదురుతుంది. భగవాన్ అంటే జ్ఞానమన్నా పూర్ణమైన శరణాగతన్నా సాక్షాత్కారం అన్నా ఒంటే అంటున్నారు. జ్ఞానమన్నా శరణాగతన్నా సాక్షాత్కార ఆత్మ సాక్షాత్కారాన్ని దైవ సాక్షాత్కారాన్ని శరణాగతన్నా జ్ఞానమన్నా ఒకటే గతం. జ్ఞానం జ్ఞానం అంటాం, ఈ జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి. మన పుస్తకాలు చదువుతున్నాయి కదా జ్ఞానం 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 అంటే ఏమిటి చెప్పండి. ఇప్పుడు జ్ఞానం గురించి చాలా జ్ఞానం గురించి మనం చాలా సార్లు మీటింగ్లో చెప్పుకుంటున్నాం కదా, చాలా సార్లు చెప్తున్నాం మీటింగ్లో జ్ఞానం 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 అంటే భగవద్గీత మనం చదివిన ముక్కలో లేకపోతే ఉపనిషత్తులో చదివిన ముక్కలో న్యూస్ పేపర్లో చదివిన ముక్కలో అది కాదు జ్ఞానం అంటే. ఒక్కడ జ్ఞాపకం ఉంచుకుని జ్ఞానం అంటే దేవుడే, జ్ఞానం అంటే ఈశ్వరుడు. జ్ఞానం జ్ఞానం అంటే ఈశ్వరు కలిగి జ్ఞానం అంటే ఈశ్వరుడే. ఇంటి జ్ఞానంతో మరొక పేరు ఈశ్వరుడు, ఈశ్వరుడితో మరొక పేరు జ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడే. మనం అందరి హృదయాల్లో ఉండి మనకు అంతరాత్మగా ఉండి మనల్ని కంట్రోల్ చేసి ఎక్కడ మనం నియమించాలో ఆ నియమించే మన హృదయంలో నియమించేవాడు జ్ఞానం. ఆ జ్ఞానం వేరు లోపలికి దేవుడు వేరు కాదు. బాగా అర్థం చెప్తాను, గట్టిగా బురద పట్టాలి మనకి. జ్ఞానం అంటే ఎవరు ఈశ్వరుడే, జ్ఞానం అంటే భగవంతుడే. జ్ఞానానికే మరొక పేరు భగవంతుడు, భగవంతుడికి మరొక పేరు జ్ఞానం. ఈ జ్ఞానం వేరు దేవుడు వేరు కాదు. ఇక్కడ బాధపడిపోతుంది, జ్ఞానం వేరు అనుకుంటున్నాం, దేవుడు వేరు అనుకుంటున్నాం. జ్ఞానం అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటి. అంటే మీ హృదయంలో ఈశ్వరుడు గెలుస్తుంది, దేవస్తుంది జ్ఞానం వస్తుంది. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు ఇప్పుడు జ్ఞానం. మీ హృదయంలో ఒక కంట్రోల్ ఉన్నాడు, దాన్ని అర్థం చేసుకున్నానికి ఏం వస్తుంది ఇప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ లోపలి లోపలి ఏ వస్తువు లేకుండా గ్రహించినప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. ఆ వస్తువు జ్ఞానం కూడా అయితే ఇది వేరు అది వేరు కాదు. అంటే జ్ఞానం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే జ్ఞానం అంటే భగవంతుడు. ఇద్దరు వేరనుకుంటే ఇటుకే మనకు పోతర అండర్స్టాండింగ్ లేదని అర్థం. నేను చెప్పిన మాటలు విషయాన్ని శరణాగతి మార్గం గురించి మీరు చెప్తున్నారు, విచారణ మార్గం గురించి మీరు చెప్తున్నారు. ముందు శ్రద్ధగానే వింటున్నాను, శ్రద్ధగానే వింటున్నాను. అంతేగా ఇప్పుడు ఆ జన్మ విని అశ్రద్ధగా విని వింటానుకోండి, అశ్రద్ధగా వెళ్ళినప్పుడు ఆ జన్మ మాటలు ఇంటికి వేసిపోతుంది. మీకు అర్థమవుతుందో, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మాటలు మీరు వింటారనుకున్న భగవాన్ ఇంటికి వేసిపోయిన తర్వాత మీ ఇంట్లో కూడా ఇందులో కలపకూడదు. మనం సభ్యత ఇంటికి అర్థమవుతాం అంటే ఎంత ఎందుకు దాన్ని ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో కలవంట కదా, ఆ గొడవ ఇద్దరు కలగపడదని చేసి వదిలేస్తాం. కలగపడం దిశ్చులని మాట్లాడి ఈ కార పోసి ఏం చేస్తారు కానీ కార పోస కార బొండి అని కలిపేస్తారు కానీ మిచ్చులు అమ్ముతారు. మొత్తం ఈ మిచ్చులు తయారవుతుంది అంటే చదవడం అంటే నేను ఏదైతే వాక్యం ఏ వాక్యం విన్నావో ఈ ఇంటి పెడతారు మీ గొడవలో ఉంటుండొచ్చు. ఎవరి ఎవరి సంసారం గొడవలు ఉంటాయి, ఈ సంసారం గొడవలు ఇందులో కలిపేయకూడదు. ఈ సంసార గొడవలు ఇందులో కలిపేయకూడదు. మీరు ఇవి చూసుకుని వాక్యాన్ని వాక్యంగా చూసుకుని దాన్ని మనం చేయాలి. అంతేగా ఆ గొడవలు ఇంట్లో కలవాలని ఇందులో కలిపిస్తుంది. మీరు జ్ఞానం ఎలా వస్తుంది, మీరు ఏదైతే విన్నారో శ్రీను ఆ వెన్న మాట మీరు మీరు మీ చెబుడు చేయడం మీరు విన్న మాట ఆ మాటని ధ్యానం చేసి ఆ మాట యొక్క అర్థాన్ని ధ్యానం చేసి ఆ మాట యొక్క అర్థాన్ని పరిస్తే ఇప్పుడు ఈ శరీరం శ్రమ అవ్వకముందే మీకు జ్ఞానం వస్తుంది. కొంతమంది దేవుడు బొమ్మను ధ్యానం చేస్తారు మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఈ శ్రవణ మీరు ఏ మాట అయితే విన్నారో మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూడా మన ఇందులో కలపకుండా ఎవరికుండే బాధలు ఉంటాయి ఆ బాధలను ఇందులో కలపకుండా వాక్యాన్ని వాక్యంగా చూసుకుని దాని అర్థాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే దాని అర్థాన్ని కనుక మననం చేస్తే మీరు ఇప్పుడే ఇక్కడే ఈ లోకంలో ఉండవని మీ శరీరం శ్రవణం అవ్వకముందు మీరు జ్ఞానం కలుగుతారు. అహంకారంలో ఏంటి, అహంకారంలో కారం ఉంది, అహం వచ్చిన తర్వాత అహంకారంలో కారం ఉంది. ఈ కారాన్ని తీసుకెళ్లి అహంలో కలిపేయడానికి ఎంతైన ప్రయోజనం, నేను ఎందుకు వెళ్ళినటువంటి కారాన్ని తీసుకెళ్లి అహంలో కలిపేయాలి. అహం అంటే నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, నేను స్త్రీగా కాకుండా నేను స్త్రీగా ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను మంచివాడుగా ఉన్నాను, నేను చెత్తగా ఉన్నాను, అలా ఉన్నాను, నేను మంచిగా చెడుగా ఉన్నాను, అలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఎనకొని మాట్లాడి కారణం నేను ఉన్నాను. ఎలా ఉన్నాడు, వాడు అలాగలేడు ఇలాగలేడు, వాడు ఉన్నాడు మనకి అర్థమవుతుంది. మనం చిన్నప్పుడు ఉన్నాం, ఇప్పుడే ఉన్నాం, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. శరీరం మనం ఉండటానికి శరీరంలో సంబంధం లేదు, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. మనం చనిపోయి శరీరం చనిపోయినప్పుడు అహం లేదు, అహంకారంలో ఉన్న కారణం నడుస్తుంది. ఈ బాగా అర్థం చేసుకుని మన శరీరం చనిపోయేప్పుడు అహంకారంలో అహంకారం మొత్తం ఎడిచేయదు, అహంకారంలో ఉన్న కారణం ఎడుస్తుంది. ఈ శరీరం చనిపోకముందే అహంకారంలో ఉన్న కారాన్ని తీసుకొచ్చి అహంలో ఎవడైతే కల్పించేదో వాడుకుంటే చెప్పకుండా. అంటే కారణం ఏం చేస్తుందంటే దేనితో దాంతో ప్రాధాత్యం పొందుతుంది కారణం, కానీ అహం మొదటి ప్రాధాత్యం పొందదు. ఏం చనిపోయిందో తూర్చు కాబట్టి ఆ దేనితో ప్రాధాత్యం పొందదు అహం. అంటే నీ కారాన్ని తీసుకెళ్ళి అహంకారంలో ఉన్న కారాన్ని అహంలో కనుక అనుభవిస్తే అది వాడు జ్ఞానం అయిపోతాను. శివోహం 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 అంటే శివుణ్ణి అయం అయం దేవుడి పేరు బైబిల్లో ఏం చెప్పడం, దేవుడి పేరు కృష్ణుడు రాముడు యహోవా అని చెప్పలేదు. దేవుడి పేరు దేవుడంటే కృష్ణుడని రాముడని రమణ మహర్షిని యేసుక్రీస్తుని దేవుడంటే అద్భుతంగా డిఫైన్ చేశాడు బైబిల్లో. దేవుడిని ఎలా డిఫైన్ చేశాడంటే అయం దటయం, ఏదైతే ఉందో అదేనే సృష్టి. ఉన్నాం సృష్టి లేకపోయినా, కళ కనిపిస్తున్న ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా, ఈ జీవకోటు ఉన్నా లేకపోయినా, ఈ పంచభూతాలు ఉన్నా పంచభూతాలు లేకపోయినా, పంచభూతాలు లేనప్పుడు కూడా, సృష్టి లేనప్పుడు కూడా, జన్మ మరణాలు లేనప్పుడు కూడా, జీవకోటి లేనప్పుడు కూడా, ఏదైతే ఉందో అదే నేనై ఉన్నాను. అయం దట ఇయం డిఫరెన్షియల్ డెఫినేషన్, అదే నేను. ఏది నేను ఇప్పుడు ఏదైతే ఉందో అదే నేను. అది అది అహం, అది అహం. అహం అంటే నేను ఉన్నాను, నేను ఉన్నాను. నేను ఉన్నానంటే ఎగ్జిస్టెన్స్, దాన్ని ఏమంటారు ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అనుకోకుండా పొరపాట్లేదు, నేను అలాగున్నాను, నేను ఇలా ఉన్నాను. నేను అక్కడ చిన్న ఒక ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఆఫీసర్ గారు నేను చాలా పరిపాలన బాగా చేస్తున్నాను, నేను పరిపాలన బాగా చేస్తున్నాను అనుకుంటారు అనుకోండి, మాట వస్తాను. అంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఏమీ బాగోలేదని పదాలు చేస్తున్నారు, నీ పరిపాలన ఏమి బాగోలేదని మనం అంటాం అనుకోండి, అని దుఃఖం వచ్చేస్తుంది. అసలు నేను పరిపాలన బాగా చేస్తున్నాను అని అనుకోకపోతే మనం ఇలా అన్నాయని దుఃఖరా, ఇలా అనుకోవడం వల్ల పంపలు విరిగిపోతాం. ఈ అడ్మిషన్ బాగా బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఒక ఆఫీసర్ గారు నేను బాగా పరిపాలన బాగా చేస్తున్నాను, నా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది అనుకుంటా ఉంటాను అనుకోండి మనసులో, నీ పరిపాలన ఏం బాగా లేదో మనం అంటా ఉంటాను దుఃఖం వచ్చేస్తుంది. నేను బాగా చేస్తాను అని అనుకోకపోతే మనం ఇలా అన్నాయని దుఃఖం రాదు, ఇలా అనుకోవటం వల్లే మనకు ప్రమాదం వస్తుంది. నేను చాలా అందమైన వాడిని, నేను చాలా అందమైన వాడిని అనుకుంటా ఉంటుంది, అలా అనుకోకపోతే గొడవలేదు, అలా అనుకుంటానే మీరు ఏం అందంగా ఉండాలంటే మీరు అనుకుంటుంది. ఈ అనుకోవటం వల్ల మనుషులు ప్రమాదంలో పడుతున్నారు, ఈ అనుకోవటం వల్ల మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. అంటే నీ ఎలాగనుకోవద్దు అలాగనుకోవద్దు అనుకునేది కారణం, నువ్వు బాగా అర్థం చేసుకోండి. ఎలాగనుకున్నా కారణం, అలాగనుకున్నా కారణం. నువ్వు అర్థమాని ఎలా ఉన్నాను అలా ఉన్నాను, ఎలా ఉన్నాను అలా అనుకున్నా కారణం తెలియబోతున్నారా? ఏం అద్భుతమైన సబ్జెక్టు చూడని వాళ్ళందరూ వినండి సబ్జెక్టు. ఇలా అనుకోవటం పూజలు చేసినా జపాలు చేసినా నీకు కారణం కావు. ఈ కారణం ఏం చేస్తుంటే నేను జపం బాగానే చేస్తాను, పూజ బాగా చేస్తున్నాను చెబుతూ ఉంటుంది, ఒకసారి మళ్ళీ కారణం వచ్చేందుకు తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇది ఎలా ఉన్నాను నేను అలా ఉన్నాను అనిపించేటువంటి కారణమే, నువ్వు అలా అనుకోవటం నాయే, ఆ కారణం వచ్చి అహంలో కలిసిపోతుంది, విజ్ఞానం అయిపోతా ఉంది. ఎంత సింపుల్గా ఉండొచ్చు సబ్జెక్టు, సబ్జెక్టు మీరు బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటం కూడా ఒక యోగమే, మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవడం కూడా యోగం తెలుసు. మనం అర్థం కాని విద్య వ్యర్థం. మా అన్నం తింటాను కానీ అడగదనుకోండి, మన ఎల్లు అర్థం చేసుకోకపోయినా అలాగ ఉంటుంది. చిన్న అన్న అడగకపోతే ఎలాగుంటుందో, విన్న విషయాన్ని అర్థం చేసుకోకపోయినా అలాగ వస్తుంది మైండ్. మనం చిన్న అన్నం అడగకపోతే బాడీ ఎలా ఉంటుందో, మనం విన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే మైండ్ కూడా అలాగ ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉన్నాను అలా ఉన్నాను అలా ఉండాలి ఇలా ఉండాలి అలా అనుకోవడం కారణం తెలుగుతూ ఉంటుంది. నువ్వు కారం తగ్గాలంటే ఇలా అనుకోవటాలు మానవి. అప్పుడు ఏమవుతుందంటే అనుకోవటాలు ఎప్పుడైతే మానవి కారం చేంజ్ చేస్తున్నట్టు అహంలో కలిసిపోతుంది, అంటే అహంలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అహం ఉంటే కారం ఎత్తం ఉండదు, అహం ఎత్తం అవుతుంది. అప్పుడు చివరి స్థితి అది పరమస్థితి, ఇప్పుడు చిటారు కమ్మటిపోతా ఉంది. ఎంత అద్భుతమైన సబ్జెక్టు చూడండి. ఇది మీరేమంటున్నాడు, ఏదో మీరు చెప్పి మాట్లాడి వింటున్నాడు అంటున్నాడు. ఎవరి భక్తిగా ఉన్నాడంటే మీరు చెప్పి మాట్లాడి వింటున్నానని బాగానే వింటున్నాను, కానీ నా మనసుకి శరణాగతి మార్గమే బాగుంది అనిపిస్తుందని అంటున్నాడు. మీరు ఎవరండి వినేవాడు అంటున్నాడు, నా మనసుకి శరణాగతి మా సరెండర్ మార్గం నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అంటున్నాడు. మీరు అంటే భగవాన్ ఏమంటున్నారు అంటండి, నువ్వు ఏ మార్గాన్ని అనుసరించిన నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణించి భగవాన్ దగ్గర ఉంటుంది బలవంతం చేసి అలవాటానికి. భగవాన్ మార్గంలో గొప్పతనం ఏంటంటే విషయం చెప్పేస్తారు వదిలేస్తారు. ఆయన స్వభావంలో ఏంటంటే బలవంతం చేసే అలవాట్లు. దేవుడు ఉన్నాడని చెప్పినా ఏమనుకోరు, ఏడని చెప్పినా ఏమనుకోరు. ఇంకేం ఉన్నాడని చెప్పేవాడికి దేని గురించి ఏం తెలియకుండా, ఏడని చెప్పేవాడికి ఏమీ తెలియపక్షం. నేను చంటిపిల్లలు మాట్లాడు, చంటిపిల్లలు మనం మాట్లాడుతుంటే కొంతమంది పిల్లలు దేవుడు నడవచ్చు ఏడనవచ్చు. ఆ పిల్లలు మాట్లాడాలని పట్టించుకుంటాడు, మనం పట్టించుకో మన మాట్లాడుకోవడానికి జ్ఞానం ఏం పట్టించుకోడు. తప్పటి ఏం పట్టించుకుంటాడు, మనకి ఏం తెలియదని సంగతి జ్ఞానం తెలుస్తారు. ఈ తప్పటి మాట ఎవరు పట్టించుకుంటాడండి? అంటే ఆయనకి భగవానికి ఇదేనా దేవుడు నడని చెప్పిన ఉంటాడు, ఏడని చెప్పిన ఉంటుంది, సరిపోస్తే అంటే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అంటే మనం చెప్పే మాటకి అట్రాక్ట్ అవ్వరు వాళ్ళు, మనం ఎలా చెప్పినా అట్రాక్ట్ కాదు. అంటే మనకి విషయం తెలియదు కాబట్టి ఎవరైతే చెప్పింది దానికి అట్రాక్ట్ అయిపోతుంది. విషయం తెలిసిన వాడు ఎవరు తొందరగా అట్రాక్ట్ కాదు. వస్తువు వాడు చేతిలో ఉందనుకోండి, ఎవరైతే చెప్పినా కూడా అట్రాక్ట్ కాదు. వస్తువు లేనప్పుడే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, ఎవరైతే చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ శరణాగతి ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించినా, శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసావో, నువ్వు ఏంటంటే నీ హృదయంలో దీన్ని కలవాలవయ్యా. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీ ఇష్టం నువ్వు ఫలానా మార్గం అనుసరించమని నేను చెప్పడం లేదు, నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణించే, కానీ జరగడు ఏంటంటే నీ హృదయంలో తిరిగి నువ్వు అక్కడ కలవాలి. నదిలో ఎదురులోకి సముద్రంలో కలుస్తుందో నీ హృదయంలో వెళ్ళి నువ్వు ఐక్యం అవ్వాలి. లోపల ఏ సంతృష్టి అయితే ఉందో దానితోటి వేరు భావం లేకుండా అదే నువ్వు వెళ్ళిపోవాలి. ఇయర్ డక్ట్ అదే నువ్వు వెళ్ళిపోవాలి. అయ్యా నీ ఇష్టం వచ్చిన నాకు బాగా నచ్చిందండి శరణాగతి మరి అంతే చూడదు, బాగా నచ్చిందంటే మాటల వల్ల దేవుడు మోసపోడు, నీ చమత్కారాల వల్ల దేవుడు మోసపోడు. బాగా నచ్చిందని నచ్చిందని ఇక్కడ దగ్గర పడకూడదు. శరణాగతి మార్గం బాగా నచ్చిందని చెబుతున్నా, నచ్చిందని చెప్పి ఇక్కడే చదువు పడకో. అది లోపల ప్రయాణం చేయి, నీ హృదయంలోకి ప్రయాణం చేయి. నీ హృదయం ఇక్కడ లోయి లోపల ఇప్పుడు శరణాగతి మార్గం ద్వారా నీ హృదయం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే కంట్రోల్ ఉన్నాడో, ఎవరైతే నిన్నుందని ప్రపంచాన్ని ఎవరైతే నియమిస్తున్నాడో, ఆ నియమించే వారి దగ్గరికి వెళ్ళి విశేషంగా శాసనం లేకుండా నీ వెళ్ళి ఐక్యం అవ్వాలి. అంతేకాని నచ్చిందంటే నచ్చిందనే నీ మాటలు చాలా బాగుండాలని పొడి పొడి ముక్కల కలిసిలో అది వెళ్ళాలి కదా. అక్కడికి హృదయస్థానంలోకి నువ్వు వెళ్ళాలి కదా. హృదయస్థానంలోకి నువ్వు వెళ్ళాలి, నచ్చిందని చెబితే సరిపోదు. ఆ నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించి నువ్వు ఆ మార్గంలో హృదయంలోకి వెళ్ళాలి. ఎక్కడైతే దేవుడు ఎక్కడైతే కంట్రోల్ ఉన్నాడో వాళ్ళు నువ్వు ఐక్యం కావాలి. అంటే నీకు నచ్చిందని నోరుకోరు చెబితే సరిపోదు. నువ్వు ప్రయాణం చేసిన హృదయంలో ఐక్యం కావాలి, హృదయంలోకి వెళ్ళాలి. నువ్వు అందులో నివరమైపోవాలి, అందులో లీనమైపోవాలి. అంటే కొంతమందికి ఏంటంటే ఇవి ఏవైతే మనం నేనంటున్నామో ఈ నేను తీసుకెళ్ళి అక్కడ లీనం చేసేస్తామో మనం ఉండలేమని భయం ఇస్తాం చాలా మందికి. ఏదైతే మనం నేను అంటున్నామో ఈ నేను కోసం మనం బతుకుతున్నాం కదా, ఈ నేను తీసుకెళ్ళి ఒకవేళ తీసుకెళ్లి ముంచేస్తే ఒకవేళ ఈశ్వరుడు కంట్రోల్ చేస్తే అసలు లేకుండా పోతా, అసలు లేకుండా పోవయ్యా. మీకు అసలు అక్కడ ఉన్న ఈశ్వరుడు మీకు తన ఈ అక్కడ ఉన్నటువంటి భగవంతుడు అక్కడ ఉన్నటువంటి చైతన్యానికి స్వరూపంగా వ్యక్తమవుతాను. కృష్ణుడు అన్నాడు, యుగ మార్గంలో నువ్వు పవిత్రుడవుతో అంటాడని కృష్ణుడు. దేవుడు అంటాడు కృష్ణుడు, లాడు కృష్ణ శ్రేయస్ అది అంటాడు. నువ్వు ఏదో మార్గంలో పుణ్యుడవు అంటే నీ మనసులో ఉన్న లోకాలను తీసే ఏదో మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, విచారణ మార్గం. నువ్వు పుణ్యుడు కావాలి, పవిత్రుడు కావాలి, పరమ పవిత్రుడు కావాలి. శాంతిని సంపాదించు, ఏకాగ్రతను సంపాదించు, నీ జీవితంలో ఇది సంపాదించవలసింది. మిగతా విద్య అంటే నీకు స్వప్న సమానమే. నీ రెండు కరెక్ట్ నీది రాబోయే జన్మలో కూడా నీ సాధనకు ఉపయోగపడి అంటే నువ్వు భగవద్భం పొందడానికి నీ రెండు చాలా ఉపయోగపడతాయి. ఒకటి శాంతి, ఉంది ఏకాగ్రత. ఆ ఏకాగ్రతని శాంతిని నువ్వు సాధించే ప్రయత్నించింది. ఆ శాంతిని ఏకాగ్రతని సాధించి ఆ రెండోట్ల యొక్క సహాయంతో నువ్వు పవిత్రుడు. పవిత్రుడైతే ఏమవుతుంది చెప్పుకుంటావో పరమేణంలో నా స్వరూపాన్ని నువ్వు పొందుతావు. పూర్వం కూడా నేను మంది ఇలా పొందారు అర్జును, శాంతిని సంపాదించి ఏకాగ్రతను సంపాదించి నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని పొందారు, నా స్వరూపాన్ని పొందారు, చైతన్య స్థాయిని అందుకున్నారు. నువ్వు కూడా అలా ప్రయత్నం చేస్తూ నువ్వు కూడా పొందుతావు. పూర్వం ఎలాగైతే పొందారో వాళ్ళు అలాగే నువ్వు కూడా పొందుతావు. సందేహపడద్దు, సందేహించే వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. నువ్వు పవిత్రత, నువ్వు పవిత్రత లేదనుకోండి ఎంత మంది చెప్పినా అనుమానిస్తానంటాను. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ఫిలిస్టాబ్లు కామా కూడా తేడా లేకుండా నేను చెప్పినప్పటికీ ప్రతి చిన్న విషయానికి అనుమానించే స్వభావం కనుక ఇది ఉంటే ఇది నువ్వు తరించలేదు. పండితుడు చెప్పిందా లేదు, ధనవంతుడు చెప్పిందా లేదు, అధికారంలో ఉన్నవాడు చెప్పిందా లేదు, గౌరవం ఉన్నవాడు చెప్పిందా లేదు, యశస్సు ఉన్నాడు చెప్పిందా లేదు. మంచి కొంతమంది పిల్లలు మంచి సంతానం ఉంటారు, కొంతమంది ఆ తల్లిదండ్రులు సుఖ పెడతా ఉంటారు మంచి సంతానం. ఆ మంచి సంతానం ఉన్నవాడు చెప్పిందా లేదు, ఇదన్నాడు ఎవరు చెప్పిందా లేదు, కారణం ఏం చెప్పండి. ఇంతకు మనం నిజస్థితిలో లేదు, మన నిజస్థితిలో మనం లేదు. ఆ నిజస్థితిని పొందే వరకు ఏదో రూపమని మనం దుఃఖం వెంటాడుతాం. మనం ఎలా కూర్చున్నాండి, ఎలా కూర్చున్నాం మనం దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుంది? మన ఉన్న స్టేట్ కరెక్ట్ స్టేట్ కాదు. మన ఉన్న స్టేట్ కనుక కరెక్ట్ స్టేట్ అయితే దుఃఖం రాదు. నా శరీరం ఆరోగ్యంగా ఉంటే నాకు పెయిన్ రాదు, అనారోగ్యంగా ఉన్నప్పుడే పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఉన్న స్టేట్ కనుక కరెక్ట్ స్టేట్ అయితే నీకు అన్నది దుఃఖం రాదు. నువ్వు ఉన్న స్టేట్ కరెక్ట్ స్టేట్ కాదు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. అది ఏ రకమైన దుఃఖం అనేవాడు అంటా నీ సంకల్పం సర్వము నీవే, అంతా నీవే, అంటా నీవే మొత్తం జరిగేదంతా నీ సంకల్పం అనేటువంటి భావం నీవే కుదరాలి. అది మన నూరుతో చెప్పుకుంటున్నాం. అంతా దేవుని సంకల్పం అనేటువంటి విషయం మనకి హృదయంలో మాకు పట్టాలి, అది హృదయంలో పట్టాలి. అలా హిందూ చేరుకుని మనకు శరణాగతి పూర్తయినట్లు కాదు. అంటే అంతా ఈశ్వరుని సంకల్పమే జరుగుతుందని నూటికి రూపాయలు నమ్మే వరకు నీ శరణాగతి మొదలు కాదు అని. ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుందనేటువంటి భావం నీకు నూటికి 99% కాదు, 70% కలగాలి. నూటికి 100 రూపాయలు కలగాలి. నూటికి 100 రూపాయలు ఆ భావం కలుగుతుంది కానీ నీ శరణాగతి మటుకు నిజం కాదు. ఈ శరణ మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుని నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాం, కానీ ఈ శరణాగతి పొందినాడు దేవుడికి నేను లేను, ఉన్నది నీవే, నేను లేను, ఉన్నది. అదే నిజమైన శరణాగతి. అది శరణాగతి మాత్రమే కాదు, అది జ్ఞానం కూడా. ఉన్నది నీవే, నేను లేను, ఉన్నది నువ్వే. కానీ నీ హృదయం కూడా నీ హృదయంలో కనుక భావం స్థిరపడితే అది శరణాగతి మాత్రమే కాదు, అది భక్తి మాత్రమే కాదు, అది జ్ఞానం కూడా. భగవాన్ చెప్తున్నారు నీ మనసులో ఎప్పుడేమో మీ మనసులో ఏమున్నాయి, ఏం లేనివ్వండి, ఉన్నాయండి. మీ మనసులో ఉన్నాయి మీ సంకల్పాలు ఉన్నాయి, మీ మనసులో ఉన్నాయి మీ సంకల్పాలు ఉన్నాయి. మీ సంకల్పాలు మీ మనసులో ఎలా ఉన్నాయో దేవుని సంకల్పాలు కనుక మీ మనసులో ఎలా ఉండిపోతే మనసు ఉండిపోతున్నట్టండి. ఇప్పుడు మీ మడి చుట్టూ ఇవ్వండి. ఇప్పుడు మీ మనసులో ఏమున్నాయి, మీ సంకల్పాలు ఉన్నాయి. మీ మనసులో మీ సంకల్పం ఎలా ఉంటుందో దేవుని సంకల్పం మీ మనసులో ఎలా ఉండిపోతే మీ మనసు ఆడిపోతున్నట్టు, అంటే తదంతా ఎండిపోతుంది, ఎండిపోయి మీ మనసు రాలిపోతుంది. ఉదాహరణ చేసుకోండి, మీ మనసులో ఇప్పుడు మీ సంకల్పం ఉంది, మీ మనసులో మీ సంకల్పం ఉంది. మీ మనసులో మీ సంకల్పం ఎలా ఉంటుంది, ఎంత నార్మల్గా ఉంటుందో, ఎంత న్యాచురల్గా ఉంటుందో మీ సంకల్పం. అలాగే దేవుని సంకల్పం కూడా మీ లోపల అంత న్యాచురల్గా నార్మల్గా ఉంటుంది. మీ మనసు ఎండిపోయి రాలిపోతుంది, ఇంకా అదే జ్ఞానం. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేశాం, పొందవలసింది ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు అంటే ఎవరు, జ్ఞానం. మనం ఏమనుకుంటున్నాము, ఈశ్వరుడు ఎవరు అనుకుంటున్నాము, జ్ఞానం. ఆ బుద్ధి పోవాలి మనకు. ఈశ్వరుడు అంటే ఎవరు, జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు, ఎవరు, ఈశ్వరుడు. అని మన పుస్తకాలు చదువుకున్న మాటలు జ్ఞానం అనుకుంటున్నాం. మన పుస్తకాలు ఏం చదువుకుంటా ఉంటాం, మాటలు ఎందుకు ముక్కలు చదువుకుంటా ఉంటుంది, అది అది జ్ఞానం కాదు. ఈ లోపల ఈశ్వరుడే జ్ఞానం, ఈ జ్ఞానమే ఈశ్వరుడు, ఈశ్వరుడే జ్ఞానం అంతే. అంతేకాని మన మామూలు పుస్తకాలు చదివించి ఆదరించింది అది అది జ్ఞానం కాదు. ఈశ్వరుడే జ్ఞానమే ఈశ్వర. ఆ రెండు మాటలు మీరు బాగా మొరలు పట్టించుకోండి. మీరు బాగా మీకు మామూలుగా 100 ట్రాఫిక్ కింద వెళ్ళిపోవచ్చు. మీరు వస్తువు దగ్గర 100 ట్రాఫిక్ లో మీకు ఇంకేం ఎదురు. అంటే మీరు ఏదైనా అవాంతరం జరిగితే ఈ అవాంతరం ఎలా జరిగిందని బాధపడుతూ కూర్చోకుండా అవాంతరం ఎందుకు కలగజేస్తుందో ఈశ్వరుడు తెలుసు. మీరు అనుకునే అవాంతరం వల్ల మీకు వచ్చే చెడ్డ మీరు అదేమి ఉంటే మీకు చెడ్డ వచ్చేస్తే మీరు ఏమి ఊహించుకుంటూ ఉంటారు, అది ఒక మంచికి మడుపు తిరగవచ్చు. అలా మంచికే మడుపు తిరిగి మన జనత మీరు తిరగకపోవచ్చు. అంటే ఊరికే ఊహించుకోకండి. ఇమాజినేషన్ వల్ల మనిషికి దుఃఖం ఎక్కువ వస్తుంది. ఊరికే విషయాలు ఎక్కువ ఊహించుకోవద్దు. మీ నిస్సహాయతను, మీ అశక్తతను ముందు గుర్తించాలి. అంటే మీ అహంకారంలోని అల్పత్వాన్ని ముందు మీరు గుర్తించాలి. మీ అహంకారంలోని అల్పత్వాన్ని కనుక మీరు గుర్తించబోతు దేహుడు మీద మీకు నమ్మకం కోరదు అంటున్నారు భగవాన్. అంత టెక్నికల్గా చెప్తున్నారో చూడండి. మీ అహంకారం మీద మీకు బాగా నమ్మకం కనుక దేహుడు మీద భక్తి కోరదు మీకు. మీ అహంకారంలోని అల్పత్వం, మీ అహంకారంలో ఉంటే మించత్వం మీరు గుర్తించాలి ముందు. మీరు గుర్తించినప్పుడు ఈశ్వరుడు మీ ముఖం తిరుగుతుంది. కానీ మీ అహంకారంలోని అల్పత్వం మీకు తెలియనంత కాదు, ఈశ్వరుడు వైపు నీ ముఖం నాకు చూడదు. అంటే మీ అహంకారంలోని అల్పత్వం నేను గుర్తించాలి. గుర్తించినప్పుడు ఈశ్వరుడు వైపు నీ ముఖం తిరుగుతుంది. అంటే నా అహంకారం అంతా చేస్తుంది, నేనే అంత చేస్తున్నాను, ఈశ్వరుడు వైపు నీ ముఖం ఎలా తిరుగుతుంది తెలియదు. నీ గొడవ నీ బుర్రలో ఉన్న గొడవలతో పక్కన పెట్టు, పెట్టి ఈశ్వరుడు ఏమి చెబితే స్వీకరించు. మీ మనలో అదే ప్రమాదం. మీరు రహస్యం అని మనకి ఎక్కడ చెప్పకండి. శ్రవణమ్మను 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 ఇంటికి ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళి చదపెట్టుకోండి, ఇంటికి అలా అంటారు కదా, అక్కడే ప్రమాదం. ఇంటికి నేను కుదిరిగా ఉంటారు, ఆ ఇంట్లో కదలండి, ఇందులో కలిపేయటం. ఆ మానవాళ్ళు కూడా ప్రమాదం వస్తాను మనకి. ఈ శ్రవణం చేసి కూడా మర్చిపోతారు. ఈ శ్రవణ వాళ్ళు ఇంట్లో గొడవ కలిపేస్తున్నారు, అది మనం అనుకుంటున్నారు. ఇంట్లో గొడవ ఇందులో కలిపేస్తే మనం ఎలా అవుతుంది, అది ఉన్న విషయాన్ని విన్నట్టుగా అందులో ఏమీ కలపకుండా దాన్ని బురదలో రాపాడించుకుంటే మరణం అవుతుంది. కానీ ఇంటికి పోయి ఆ ఇంట్లో గొడవ సంసారంలో వాళ్ళని విన్నదాచుకుంటే కలిపేసి మరణం చేస్తాం మనల్ని ఫలితానికి రాదు. చివరికి చెమట దొరుకుతుంది ఫలితం సొమ్ము. అంటే మననం కంటే కూడా శ్రవణం గొప్పది. డైరెక్ట్ గా మీరు విషయాన్ని ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మననం కంటే కూడా శ్రవణం గొప్పది. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ ఇంటికి పుస్తకం తీయట్లేదు, ఆ తీసి చెప్పినప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు, డైలీ పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే మననం చేయకూడదు అంటారు, మననం కంటే కూడా శ్రవణం గొప్పది, మననం కంటే కూడా ఈ శ్రవణం గొప్పది. అది ఇదే విడిపోతుందేమో అదే విడిపోతుందో అలా కంగారు పడకు, అవన్నీ విడిచిపెడుతూ విడిచిపెట్టద్దు. అంటే భగవాన్ దానికి నేనైనా పుస్తకంలో ఉదాహరణ చెప్పారు. ఏమి చెప్తున్నది? ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, పెట్టి చేశాడు, ఆడు పెట్టి చేశాడు, వాళ్ళు ఎప్పుడూ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి? ఆడు పెట్టి వైద్యుడికి బరి అవుతున్నాడు అంటాం కోసం. వాడు పెట్టి ఎప్పుడూ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడో పాపం. వాడు పెట్టి కూడా రైలుకి మన లోపల వస్తుంది, రైలు నా పెట్టి కూడా ఎక్కడ వస్తున్నాడు, ఏం చేశాడు పెట్టాడు, ఆయన ఎప్పుడూ పెట్టుకున్నాడు, ఆ మెట్టులో పెట్టుకున్నప్పుడు ఎవరు వస్తున్నారు, రైలు వస్తాడు, అలాంటి అర్థం ఉంటుంది అసలు. వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరే మోస్తున్నారు, రైలే మోస్తాను. అలాగే కర్తృత్వం పెట్టుకోకపోయినా జైలు ఇన్సల్ట్ ఉంటుంది, జరిగింది కర్తృత్వం పెట్టుకుని ఇన్సల్ట్ అయితే అది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు పెట్టిన ఎప్పుడు పెట్టుకున్నప్పుడు మోసీలు ఎవరు మరియు రైలే, కింద పెట్టిన పెట్టి కింద పెట్టేసి మోసీలు ఎవరు రైలే. కానీ అది ఎప్పుడు పెట్టుకోవడం ఎవరు కష్టపడుతున్నారు, ఆడే కష్టపడుతున్నాడు. అదే మీద కర్తృత్వం నువ్వు పెట్టుకున్న జరిగిన విశ్వాసం తప్పింది, కర్తృత్వం పెట్టుకోవద్దు, జరిగిన విశ్వాసం తప్పింది. కర్తృత్వం పెట్టుకుంటే దుఃఖపడతావు, కర్తృత్వం పెట్టుకోకపోయినా జరిగిన విశ్వాసం తప్పింది సుఖపడతావు. కర్తృత్వం పెట్టుకున్న జరిగిన విశ్వాసం తప్పింది, ఇక ఏం కర్తృత్వం పెట్టుకోవద్దు, జరిగింది విశ్వాసం తప్పింది. అంటే వాళ్ళు కర్తృత్వం పెట్టుకోకపోతే సుఖపడతావు, కర్తృత్వం పెట్టుకుంటే దుఃఖపడతావు. ఇది బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఫ్యామిలీ చెప్తున్నాను, నర్సాపరణం అది రిపీట్ చేస్తున్నాను. అది చాలా గోల్డ్ చేస్తా, ప్యూర్ గోల్డ్, రాజు కడపని బంగారం కావా కానీ రాజు కడపని బంగారం. కొన్ని కొన్ని బండారాలు రాజు తలుపుతారు, కొన్ని కొన్ని బండారాల్లో రాజు తలపడు తీరు చేయండి. నేను భగవన్ చెప్పిన వాక్యం చాలా వండర్ఫుల్ గా నటించింది. ఏం చెప్పారంటే నీకు దుఃఖం ఇంటికి వస్తాం, దాన్ని నేను ధనం వల్ల కనుక దుఃఖం ఆడిపోతే పోటించాలందరికీ దుఃఖం రాకూడదు. ఎందుకంటే అధికారంలో ఉంటే దుఃఖం లేకపోతే అధికారం ఉంటే దుఃఖం రాకూడదు, ఇది దుఃఖం ఇంటికి వస్తాం. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్తృత్వం వల్ల దుఃఖం వస్తుంది మనిషికి, మనిషికి దేని వల్ల వస్తుంది, కర్తృత్వం వల్ల దుఃఖం వస్తుంది. కర్తృత్వం ఎక్కడ ఉంది, అహంకారంలో ఉంది. కర్తృత్వం ఎక్కడ ఉంది, ఈ అహంకారంలో ఉంది. కానీ ఈ చైతన్యంతో నీ గర్భంలో ఉన్న చైతన్యంతో నేను అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు దుఃఖం నివసించిపోతుంది, దుఃఖం రాదు. ఏం చెప్పండి ఇక్కడ, ఆ చైతన్యం ఇంకా కర్తృత్వం లేదు. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పూ, ఇది పూ, ఈ పూ మీరు బాగా పట్టుకోవాలి. అంటే నీకు కర్తృత్వం అహంకారంలో ఉంది, అంటే నీకు అహంకారం నుంచే దుఃఖం వచ్చేస్తుంది. ఈ చైతన్యం నేను పొందాలనుకోడు, చైతన్యం ఏం లేదు, కర్తృత్వం లేదు, అంటే నీకు దుఃఖం కూడా నశిస్తుంది. చైతన్యం కూడా కర్తృత్వం లేనుకోడు, నీకు దుఃఖం కాదు. చైతన్యం కూడా కర్తృత్వం లేదు కాబట్టి నీకు దుఃఖం నశిస్తుంది. అంటే మనసుకి కర్తృత్వం ఉంది, అహంకారానికి ఆ కర్తృత్వం ఉంది. మనసుకి కర్తృత్వం ఉంది, అహంకారానికి నా కర్తృత్వం ఉంది. ఇక కర్తృత్వం లేదు కదా చైతన్యం, అంటే నేను చైతన్యం అనుభవంలోకి వస్తే దుఃఖం నశిస్తుంది. ఈ బాగా సబ్జెక్ట్ బాగా మీ బ్రెయిన్కి తప్పించుకోండి, మీ మదర్కి తప్పించుకోండి ఈ విషయం. అంటే చైతన్యానికి దగ్గర వరకు ఎంపిక దుఃఖం ఉండదు, అక్కడ దేవుడు చెప్పలేదు. చైతన్యంలో కర్తృత్వం లేదు కాబట్టి చైతన్యం స్థాయిలు పొందిన దుఃఖం లేదు. ఈ మన దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి పరిమితంగానే దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ కర్తృత్వం ఉంది కాబట్టి మనిషి కూడా నేరవడం అయితే వస్తుందో కర్తృత్వం కూడా దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే చైతన్యాన్ని పొందాలి, చైతన్యానికి కర్తృత్వం లేదు కాబట్టి దుఃఖం కూడా నశిస్తుంది. ఎందుకు భగవాన్ ఏమంటే అంతా నీ ఇష్టమే, అంతా నీ సంకల్పమే, నీ ఇష్టం నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అనుకుంటుంటే అది నేను విడిచిపెట్టేస్తాడని కంగారు పడకరా. దేవుని మళ్ళీ వాడు విడిచిపెట్టడు, దేవుడు చూడా విడిచిపెట్టేస్తాడని చూడ నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పం నా సంకల్పం ఉంటుందో నేను విడిచిపెట్టేస్తాడని కంగారు పడకు. నీ భారం వాడిని వేస్తున్నాను, బాధ్యత తీసుకుంటాడు. ఎవడైతే తన భారాన్ని ఇష్టడం వేస్తున్నా వాడు బాగా విడిచిపెట్టాడు, వాడు యోగక్షేమాన్ని చూస్తాడు. నువ్వు వాడి మీద భారం ఇస్తే నీ బాధ్యతను విడిచిపెట్టేస్తాడు అనుకుంటే నీ బాధ్యతను వాడు తీసుకుంటాడు, ఇస్తాడు. నీ బాధ్యతను వాడు కంప్లీట్ గా తీసుకుంటాడు. అంటే ఎవరైతే శరణ పొందాడు, ఎవరైతే సరెండర్ అయ్యాడు, వాని భగవంతుడు ఉరికి పెట్టడు, వాని భగవంతుడు ఉరికి పెట్టడు. ఎవరైతే నిజంగా శరణకు ఎవరైతే పొందాడు వాని భగవంతుడు విడిచిపెట్టడు, వాని రక్షించే తెరుతాడు భగవంతుడు. ఆ పని నీకు పూర్తయిపోతుంది, శాంతిగా ఉంటుంది, గర్భవతుల్లో టెన్షన్ ఉండదు, బ్లడ్ ప్రెషర్ రాదు,
పెన్షన్ ఉండదు, పెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఆ పని ఫ్రీగా పూర్తవుతుంది. నేను ఈ లోపల నువ్వు పెన్షన్ పడక్కర్లేదు. నీ కనుక నేను పని సరణాగతం కలిగితే తప్పనిసరి మినిస్టర్ నీ బాధ్యత తీసుకుంటాడు. అది ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఆ పని ఎలా పిలిపించేవాడో అది మినిస్టర్ చూసుకుంటాడు. ఈ లోపల నువ్వు ఏం వర్ణి పడక్కర్లేదు. వర్ణి పడు తాను మినిస్టర్ని మినిస్టర్ని ఎవరైతే తన భారం వేశాడో వాడు వర్ణి పడ్డు. అది దాని వర్ణి పడకంటే మినిస్టర్ మీద భారం లేరు దాని గుర్తు అని అడగ నేను భక్తిగా ఉన్నామండి. ఈశ్వరం మీద భారం వేసేదాన్ని ఏడుకోడు చెప్పి నేను మనస్తాడు కానీ భారం లేకపోతే నీ దుఃఖం నీటే ఉంటుంది, నీ వర్ణి నీటే ఉంటుంది, నీ పనిషన్ యానికి అయితే నీటిలో ఉంటుంది అంటున్నాడు. శరణాగతి పూర్తయిపోయింది కదా నా మనస్సు ఎలా ఉంటుందని చూడండి. ఈ భక్తులు ఏం చేయాలంటే ఈ శరణాగతి పూర్తయిపోయిన తర్వాత నా మనస్సు ఎలా ఉంటుందని అంటున్నాడు. శరణాగతి పొందిన మనస్సునే ఈ ప్రశ్న అడిగేది తరగబడాలి. శరణాగతి చేసిన మనస్సు శరణాగతి పూర్తయిన తర్వాత నేను ఉండాలనుకుంటున్న ప్రశ్న కూడా అడగడు. అప్పుడు బంధవలసింది వాడు పొందుతాడు, వాడికి అనుభవానికి వాడికే తెలుస్తుంది. అదే అంటే వస్తువు నీ నీటిలో కందకపోయినా, నీ మనస్సు కందకపోయినా, నీ ఇంద్రియాలకు అందకపోయినా, నీ శరీరానికి అందకపోయినా అది అనుభవిక వైద్యం. వస్తువు ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్షానుభవం. ఆ వస్తువు ఎలా వస్తుంది, ఎక్కడ ఇప్పుడు కాశీ ఎలా ఉంది, కాశీ ఎలా ఉందని నేను చెప్పడం లేదు. నీ కాశీ చూసింది దాని పేరు అయ్యకుండా వస్తువు నేను కాశీ నేను చెప్తే మీరు వెళ్ళి పెళ్ళి కాశీని మీరు ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో వస్తువు డైరెక్ట్ గా మీకు అనుభవంలోకి వస్తున్నట్టు శరణంగా చూసేవాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ చిన్న పుణ్యం చెప్పారు అక్కడ. నేను నువ్వేమి నీళ్లు వాడినట్టు వాడటం లేని నేను నేను అరగం చేస్తాను కదా. నేను ఎక్కువ వాడతాం మామూలుగా మనం దైనందిన జీవితంలో కూడా నేను నేను ఎక్కువ వాడతాం కాదు. నేను మీరు ఉదయం మొదలు ఉదయం మనిషిని మీరు రాత్రి మంది నిద్రపోయేవాక నేను వాడుతున్నారు కదా భగవాన్ దట్టాడు. ఆ నేను నేను అంటున్నారు కదా నేను మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. మీ నోటంటే మీరే అంటున్నారు నేను 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 మనం ఏళ్ళు వాడుకుంటున్నాడు ఎక్కువ నేను నేను ఎక్కువ వాడతాం మనం. కానీ మీరు కనీసం రోజులో కొన్ని క్షణాలు కూడా ఈ నేను ఇన్నిసార్లు వాడుతున్నాం, ఈ నేను నేనని ఇన్నిసార్లు వాడుతున్నాం, ఈ నేను నేను నేనని చెప్పే ఈ నేను ఎవడు దాంట్లో మీరు పరిశీలించుండదు. ఊ జట్టాయి నేను నేను అని చెప్పే ఈ నేను ఎవరు అదే మార్గం విచారణ మార్గం. మీరు పట్టుకోవాల్సిన పూజ ఏంటంటే ఒకసారి మనకు సంతోషం వస్తూ ఉంటుంది, ఒకసారి మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ సంతోషంగా ఉన్నప్పుడు లోపల నేనుంది, దుఃఖంగా ఉన్నప్పుడు కూడా లోపల నేనుంది. ఇది ఉన్నప్పుడు లోపల ఒక నేనుంది, దుఃఖం వచ్చినప్పుడు లోపల ఒక నేనుంది, సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక నేను. ఆ నేను ఉన్న పట్టుకుంటే చాలు ఇంకేమక్కర్లేదు అన్నారు బాబా. అది కూడా ఒక భావన, అది కూడా నిజం కాదు, అది కూడా ఒక భావన, ఒక తలంపు. దాన్ని ఆ పూర్ణి తెలిస్తే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరు మీకు జ్ఞానం రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మీకు సమాజం అడ్డుపడుతుందా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? మీ అత్తగారు అడ్డుపడుతున్నారా? మీ తోడుకోళ్ళు అడ్డుపడుతున్నారా? ఎవరు అడ్డుపడుతున్నారు? మీ బంధువులు అడ్డుపడుతున్నారా? సమాజం ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారమ్మా? ఈ నేను నీ మొదటి తలంపే, ఈ ప్రథమ తలంపే, ఈ ప్రధాన తలంపే నీకు జ్ఞానం ఉదయం కలగకుండా అడ్డేస్తుంది. బయట వాళ్ళవల్ల మీ దగ్గర రావటం లేదు. బయట వాళ్ళు ప్రపంచ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఈ ప్రకృతి కూడా నీకు అడ్డగలకం లేదు. నీ జ్ఞానం ఈ లోకం తింటారు. నేను నీ తలంపే నీకు జ్ఞానం కలగకుండా అడ్డేస్తుంది. ఆ విషయం నీకు ముందు అర్థమవుతాను. నేను నీ తలంపులు తీసి ఒక పక్కన పెంచే నీకు జ్ఞానం కలిగిపోతుంది. ఈ తేలికైన భాష నేను చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావు మనం, ఆ సంతోషంగా ఉన్నప్పుడు కూడా నేనుంది. ఎప్పుడైనా మనకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, అప్పుడు కూడా ఆ నేను వచ్చినప్పుడు నేనుండే లోపల, అది వచ్చినప్పుడు కూడా లోపల నేను ఆ నేను ఎవరు. అప్పుడు మీరు తెలిస్తే మీరు ఇప్పుడే ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే మీరు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటారు ఈశ్వరుడే. మరి మళ్ళీ నాయుడే ప్రకటించు. జ్ఞానం అంటారు ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటారు జ్ఞాని. అంటే మీరు భగవద్గీతలో చదివే శ్లోకాలు భగవాన్ చెప్పిన మాటలు అది జ్ఞానం అనుకోకండి. జ్ఞానం అంటే ఎవరు? ఈశ్వరుడే. లోపల నా వస్తువే, లోపల సత్య ప్రాంతమే, సత్య వస్తువు సంతోషే ఈశ్వరుడు, అదే జ్ఞానం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచలమునిచు స్మరించు వారల అహము నిర్మూలంతో అరుణాచల కరుణాచలాన్ని స్మరించటం వల్లనే జ్ఞానం వచ్చేస్తుంది అని అనుమానపడుతుంది. అరుణాచలం స్మరించేందుకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే అరుణాచలాన్ని స్మరించగా 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 ఆ స్మరించే వస్తువు నశిస్తుంది, అప్పుడు ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. ఒక అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వచ్చేస్తుందో అనుమానం పడుతుంది. అరుణాచలాన్ని స్మరించగా స్మరించి ఎవరు స్మరిస్తారు? మనస్సు స్మరిస్తుంది. స్మరించగా 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 మనస్సు కరిగిపోతుంది, అప్పుడు హృదయం మీకు తానుగా వ్యక్తమవుతుంది. అనుమానంగా పెట్టుకోకండి. మీరైతే దండి పుస్తకాలు కలిగితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటుంది, అంటే పాండిత్యం వస్తుంది. మీరే ఏంటంటే దండించుకోవడానికి బాగుంటుంది అంతే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిలోపమైనట్టు కరుణా సముద్రము గిరిలోపమైనట్టు కరుణా సముద్రము కృప చేసిన నీలము అరుణాచల అది కొండ రూపంలోనే ఉంది. పైకి మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? కొండగానే కనిపిస్తుంది, కానీ అది కరుణా సముద్రం. అది ఏంటది? మన మాంస నేత్రాలకి కొండగానే కనిపిస్తుంది, కానీ ఎవరు? ఈశ్వరుడే. ఎవరు? ఈశ్వరుడే. నువ్వు కరుణించేవాడు నేను అనుగ్రహిస్తాడు, అది అనుగ్రహిస్తాడు. నువ్వు స్మరించగా 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 నేను అనుగ్రహించేవాడు వాడే. మనం చేసేది కృషి, దేవుడు ఇచ్చేది ఆ కృప. దేవుడు ఇచ్చేది కృప, మనం చేసేది ఆ కృషి. ఆ స్మరించగా స్మరించగా స్మరించడానికి స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు అయ్యా. అదే అక్షరమణ మాల భగవాన్ మాట చెప్పారు, అక్షరమణ మాల మీరు బాగా నేర్చుకోండి అని నవరసాలు ఉన్నాయి. అందులో అందులో ఉన్నాయి నవరసాలు ఉన్నాయి. అక్షరమణ మాల ఈశ్వరుడు చూడ భగవాన్ చెప్పి ఒక రమణ మహర్షిని ఉద్ధరించి చేశావని నువ్వు చేతులు కడిగేసుకోకుండా ఎవరో రమణ మహర్షి అని వాడిని అప్పుడు ఉద్ధరించి చేశావు నువ్వు చేతులు కడుక్కోకు. నువ్వు చిరకాలం అలా ఉండాలి, నీ జీవకు నీకు ఉద్ధరిస్తూనే ఉండాలి. ఎవడో ఒక రమణ మహర్షిని జ్ఞానం ఇచ్చేస్తే మన పూర్తి మన పనులు మనం పూర్తి అయిపోయింది, మిగతాలు కూడా మనకించుకు అని చేతులు కడిగేసుకోకు. నువ్వు ఎప్పుడు చిరకాలం ఇలాగా ఉండాలి, అరుణాచలేశ్వరుడు నువ్వు చిరకాలం ఇలాగే ఉండాలి. జీవకుటికి రమణ మహర్షి వాడికి నువ్వు జ్ఞానం ఎలా ప్రసాదించావు, నువ్వు చిరకాలం ఇలా ఉండి జీవకుటికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే ఉండాలి. ఎవరో ఒక నిద్రించావు మన పని పూర్తి అయిపోయింది అనుకోకూడదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ చోట హై స్కూల్లో చదువుకున్న అబ్బాయి అప్పుడు భగవాన్ అడిగాడు, అరుణ అడిగాంటే నీకు నాకు బాగా స్నేహం, కనీసం అరుణాచలం పారిపోయి వచ్చావు కదా నువ్వు, అరుణాచలం వచ్చే ముందు కూడా నాకు మాట చెప్పలేదు కదా, నీకు స్నేహం ఏమి ఉన్నాను కదా అని అన్నాడు నా అబ్బాయి. భగవాన్ గారు అసలు వస్తానని నాకు తెలిసి ఉంటున్నారు. అసలు అరుణాచలం వెళ్ళిపో, అరుణాచలం వెళ్ళిపోతున్నా సంగతి నాకే తెలియదు, నాకే తెలియనప్పుడు నీకు నీకేం చెప్తాను అది ఈశ్వరు అంత వేగంగా అనుకోవటం ప్రయాణం వెళ్ళిపోతాం అంతే. ఆయన అరుణాచలం వెళదామని రెండేళ్ళు ముందనుకోలేదు, అరుణాచలం అనుకున్నాడు వెళదామని వెళ్ళాడు వెళ్ళిపోయాడు అంతే. ఇది నీకేం తెలుతున్నాడు, ఆలోచించుకుని వెళ్ళడం కాదు, అది ఆలోచించుకుని వెళ్ళడం కాదు. ఈ భగవాన్ మీద మనకి భక్తి కలిగిందంటే తెలియటం వల్ల మన ఆలోచన వల్ల కలగలేదు జన్మాంత అనుభవం. మనకంటే తెలియని వాళ్ళు భారతదేశంలో లేరా? మనకంటే తెలియని వాళ్ళు ఎవరు భారతదేశంలో లేరా? అది కాదు, ఆ జన్మాంత అనుభవం ఉంటే అరుణాచలం అనుకున్నాను వెళ్ళాడంటే అది ఏదో జన్మాంతరం వెళ్తుంది అనుభవం. అంతేకాదు ప్లాన్ చేసుకుని ఆలోచించుకుని ఆలోచించుకుని చించుకుని 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 వెళ్ళటం కాదండి. నాకే తెలియదు అరుణాచలం వెళ్తున్నట్టు నీకేం చెప్తాను. కూడా భగవాన్ ఈ ప్రేమ ఉందనుకోండి, అరుణాచలం మీద ప్రేమ ఉందనుకోండి, ఇది మన పురుగుచార్యం బట్టి ఈ ప్రేమ కలగలేదు, ఆ జన్మాంతరం ఉంటుంది అనుభవం దాన్ని బట్టి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, అంటే నేను పాండిత్యం చదివి, నేను శాస్త్రం ఏం చదివి, నేను పాండిత్యం నాకు, నేను చదువు పుస్తకాలు చదువుకోలేదు, ఎవరైనా చెప్తాను ఇంతవరకు వినలేదు, నాకు ఒకటే చేత నేను ఉడితే శివ అనుకుంటాను, అంతకంటే నాకు ఏం చేత కదా అన్నాడు. అది భగవాన్ గారు అది చాలం లేదు అంతే చాలు, అది చాలం లేదు అంతే చాలు, అసలు నువ్వు చేసిన హృదయపూర్వకంగా చేస్తే యాంత్రికంగా మెకానికల్గా కాకుండా నువ్వు హృదయపూర్వకంగా తనకి చేస్తే అంతే చాలు, మీకు అరుణాచల శివ అనుకున్న చాలు, మీరు పాండిత్యం లేకపోయినా బొమ్మ లేకపోయినా ఐశ్వర్యం లేకపోయినా అలా కావలసిన ఫలితంతో
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల